ప్రియమైన ఆత్మబంధువులారా, అరిషడ్డు వర్గాలు లేనివాడు ఆరోగ్యవంతుడని, హాస్పిటల్లో బాధపడే వాళ్ళందరూ రజో గుణం ఉన్నవాళ్ళు, తమో గుణం ఉన్నవాళ్ళు ఎక్కువ హాస్పిటల్ పాలవుతా ఉంటారు. సత్వగుణం ఉన్నవాళ్ళు ఎక్కువ రోజు హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదని, రోజు హాస్పిటల్ చుట్టూరు తిరిగే వాళ్ళకి వాళ్ళకి రజో గుణం తమో గుణం ఎక్కువ. సత్వగుణం ఉన్నవాడికి రోజు అనారోగ్యం ఇచ్చే అవకాశం ఉండదు. సత్వగుణం ఉన్నవాడికి ఉద్రేకం తక్కువ ఉంటుంది, ఆలోచన ఎక్కువ. సత్వగుణం ఉన్నవాడు ఆలోచన రాహిత్యంగా ఉండదు. అంచేది ఎక్కువ డాక్టర్ల చుట్టూరు హాస్పిటల్ చుట్టూరు తిరగక్కర్లేదు సత్వగుణం ఉన్నవాడు. సత్వగుణం ఉన్నవాడు భౌతికంగా అభివృద్ధిలోకి వస్తాడు, ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి వస్తాడు. భౌతికంగా ఏదైనా ఎక్కువ సత్వగుణం ఉన్న వాళ్ళే కార్యసాధకులు అవుతారు. రజోగుణం ఉన్నవాళ్ళు తమోగుణం ఉన్నవాళ్ళకి అల్లరి ఆందోళన ఆర్భాటం దాంభికంగా కబుర్లు చెప్పడం కానీ పని సొంత. భౌతికంగా కానీ ఆధ్యాత్మికం కానీ ఇంతవరకు ఇండియన్ హిస్టరీలో వరల్డ్ హిస్టరీలో ఎవరైనా సాధించిన వాళ్ళు ఉన్నారంటే సత్వగుణం ఉన్నవాళ్ళే. దేవుడు ఇతర లోకం కైలాసం వైకుంఠం మరణానంతర జీవితం అటుంచండి, భౌతికంగా కూడా మన అభివృద్ధిలోకి రావడానికి సత్వగుణం ప్రధానం. సత్వగుణం ఆలోచన యొక్క లోతుల్ని పెంచుతుంది, హృదయం విశాలమవుతుంది. సత్వగుణం ఎప్పటికప్పుడు తన మెదడుని సమానం చేసుకుంటూ ఉంటాడు. సత్వగుణం లేనివాడు బుద్ధిని విశుద్ధం చేసుకోలేడు. సత్వగుణం ఉన్నవాడు తన బుద్ధిని బాగు చేసుకుంటాడు, బుద్ధిని శుద్ధం చేసుకుంటాడు. ఆ బుద్ధిని శుద్ధం చేసుకోవడానికి మనం ఇక్కడికి భూమి మీదకి వచ్చి ఎంతో కొంత మనం శరీరానికి మరణం వచ్చే లోపల బుద్ధిని బాగు చేసుకోవాలి, బుద్ధిని శుద్ధం చేసుకోవాలి. ప్రపంచం ఏమీ లేదు, ఏదో ఉంది ఏదో ఉందని అనిపిస్తుంది, అదే భ్రాంతి అదే మాది. మన కళ్ళకు కనిపిస్తున్నటువంటి ప్రపంచంలో సారవంతమైనది ఏది లేదు, అంతానే సారం. కానీ ఏదో ఉంది ఏది, మనకు మోహం ఉంటుంది కాబట్టి, భ్రాంతి ఉంటుంది కాబట్టి, దేహాభిమానం ఉంటుంది కాబట్టి, దేహంతో తాదాత్యం ఉంటుంది కాబట్టి ఈ ప్రపంచం కూడా నిజమే. ఇందులో ఏదో ఉంది ఏదో ఉంది ఏదో ఉంది అనిపిస్తుంది. ప్రపంచం ఏమీ లేదు, ఏదైనా ఉంటుంది హృదయంలో. హృదయంలో అమృతం ఉంది, హృదయంలోనే సత్యం ఉంది, హృదయంలోనే బ్రహ్మం ఉంది. అదే మనమై ఉన్నాం. హృదయంలో బ్రహ్మం ఉందని తెలిస్తే సరిపోదు. హృదయంలో బ్రహ్మం ఉందని ఉంది, అది మనమై ఉన్నాం. అది అనుభవంలోకి వచ్చే వరకు ఈ శరీరం జీవుడి యొక్క యాత్రలు మరణించటం జన్మించటం జన్మించటం మరణించడం ఈ యాత్రని ఎవరు ఆపుచేయలేరు. ప్రకృతి గుణాలు దాటి ఎవడే లేదు. ఈ మధ్య లతా మంగేష్కర్ నైటింగల్ లతా మంగేష్కర్ చాలా గొప్పగా పాటలు పాడుతుంది. మన ఇండియాలో పాటలు బాగా పాడేవాళ్ళు లతా మంగేష్కర్ ఒకరు, సుబ్బలక్ష్మి ఒకరు, చెంబాయి గారు. పురుషుల్లో అయితే చెంబాయి గారు, స్త్రీల్లో అయితే సుబ్బలక్ష్మి, లతా మంగేష్కర్. లతా మంగేష్కర్ పెళ్లి చేసుకోలేదు, వివాహం చేసుకోలేదు. రమణ మహర్షి గారిని అడిగారు, మీరు ఎందుకు వివాహం చేసుకోలేదు? నా దేహ ప్రారంభంలో పెళ్లి లేదు, అంచేత నాకు పెళ్లి అవ్వలేదు. కానీ నీ అరుణాచలం రాకముందే నాకు పెళ్లి అయ్యంటే ఏం చేసేవాడిని? నా దేహ ప్రారంభంలో పెళ్లి లేదు, అంచేత నాకు పెళ్లి అవ్వలేదు అన్నాడు రమణ మహర్షి. ఇదే లతా మంగేష్కర్ కూడా పెళ్లి చేసుకోలేదు. మన లతా మంగేష్కర్ ని ఒకరు, లతా మంగేష్కర్ ఇప్పుడు చాలా ముసలవాడు అయిపోయింది, మీరు వయసులో ఉండగా ఎందుకు పెళ్లి చేసుకోలేదని లతా మంగేష్కర్ ని అడిగారు అవడు బాంబేలో. అయితే రమణ మహర్షి గారు లాగా ఇలాగ ఉపనిషత్తులు లాగా ఆవిడ సమాధానం చెప్పలేదు. అది దేవుని దయ. ఒకవేళ నాకు పెళ్లి అయ్యి ఉంటే అది దేవుని దయ, గాడ్స్ మెరిసి. నాకు పెళ్లి అవ్వలేకపోవటం నాకు ప్రారంధాల విషయాలు నాకేం తెలియదు. పెళ్లి అవ్వలేదంటే అది దేవుని దయ. ఒకవేళ నిజంగా నాకు అయ్యి ఉంటే అది దేవుని దయ, ఇది దేవుని దయ, అది దేవుడు. ఆవిడకి బాహ్యంగా ఇది లోటని ఏమి లేదు. ఆవిడకి అన్ని కంఫర్ట్స్ నచ్చు. హూఎంఐ? ఐఎమ్ మియర్ ప్రైమ్ మినిస్టర్. ఒకసారి లతా మంగేష్కర్ గురించి మన ఎవరు సుబ్బలక్ష్మి గురించి జవహర్లాల్ నెహ్రూ చోట మాట్లాడుతూ, ఎవరు నేను ఎంత నేను ఏ పార్టీ వాడిని ఉరికి దేశానికి ప్రధానమంత్రి, వాళ్ళు సంగీతానికి రాణులు. వాళ్ళు లతా మంగేష్కర్ సంగీతానికి రాణి. నేను హూఎంఐ అందరూ ఎన్నుకుంటే ప్రధానమంత్రిని అయ్యాను, కానీ సంగీతానికి రాణి లతా మంగేష్. హూఎంఐ? ఐఎమ్ మియర్ ప్రైమ్ మినిస్టర్ బిహార్, బిఫోర్ లతా మంగేష్కర్ అండ్ బిఫోర్ సుబ్బలక్ష్మి. ఇప్పుడు లతా మంగేష్కర్ సమాధానం నుంచి మనం తెలుసుకున్నది ఏమంటే, ఆవిడ ప్రారంభమని ఇలాగ ఇటువంటి మాటలు ఏమి చెప్పలేదు. ఉపనిషత్తుల కంటే అందంగా చెప్పింది, నాకు పెళ్లి అవ్వలేదంటే దేవుని దయ. ఒకవేళ అయ్యి ఉంటే అది దేవుని దయ. దేవునికి తెలియకుండా దేవుని దయ లేకుండా ఈ సృష్టిలో ఏమీ జరగదు. సరే మీకేమన్నా కోరికలు ఉన్నాయని అడిగారు. ఆవిడని కోరికలు ఉన్నాయని చెప్పింది. ఏమిటి కోరిక అంటే, మళ్ళీ నాకు శరీరం రాకూడదు, పునర్జన్మ రాకూడదు. ఆ కోరిక మటుకు నాకు ఏ రకమైన శరీరం నాకు రాకూడదు, అదే నేను ఈశ్వరుని కోరి. అంచేది ఇప్పుడు ఎందుకు మీకు ఏం చెప్తున్నారంటే, మనకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయనుకోండి అది దేవుని దయ అనుకుంటాం. ప్రతికూలంగా ఉంటే దేవునికి దయ లేదు అనుకుంటాం, అది తప్పు అని చెప్తాను లతా మంగేష్. మనకు పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే దేవునికి దయ, మమ్మల్ని దేవుడు మర్చిపోయాడండి, మాకు దేవుని దయ లేదండి అనుకుంటాం. పరిస్థితులు అనుకూలంగా ఉంటే దేవుని దయ అనుకుంటాం. అది తప్పు. అది భక్తుడి లక్షణం కాదు, సాధకుడి లక్షణం కాదు, తెలివిగలవాడు లక్షణం కాదు, ఆలోచనాపరుడి లక్షణం కాదు. మనకి పరిస్థితి అనుకూలంగా ఉన్నా దేవుని దయ్యదు, ప్రతికూలంగా ఉన్నా దేవుని దయ్యదు. కానీ అది పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఒక రకంగా ఉండి, ప్రతికూలంగా ఉంటే మరొక రకంగా ఉండి అనుకుంటా అంటే మన ఆలోచనలో తేడా ఉంటే, మన మనసులో మన బుద్ధిలో హెచ్చు తగ్గులు ఉంటే మన సాధన పనికరం. ఏది మనకు ఏది కలిగినా, ఏది వచ్చినా, జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అంతా దేవుని దయ అని గుర్తించిన వాడు మాత్రమే నిజంగా దేవుణ్ణి ప్రేమించేవాడు అని లత ఈ మధ్యన బాంబేలో ఒక స్టేట్మెంట్ వచ్చింది. మనందరికీ ఉండవలసినంత ప్రేమ దేవుడు ఉన్నది. ఆ ప్రేమ లేక ప్రాణాయామం అని ముక్కులు చూసుకోవడం అక్కడికని, అసలు భగవంతుడి మీద ఉండవలసినటువంటి ప్రేమ లేదు, మనకి ఉండవలసినటువంటి విశ్వాసం లేదు. ఈశ్వరుడు అనేవాడు ఉన్న మన ప్రపంచం ఉందనుకుంటున్నాం, ప్రపంచం నిజం అనుకుంటున్నాను, నా దేహం నిజం అనుకుంటున్నాను, నాకు వచ్చే కష్టకాలం నిజం అనుకుంటున్నాను, కానీ అన్నీ స్వప్న సమానమే, భగవంతుడు ఉన్నది ఒకటే భగవంతుడే అనే విశ్వాసం లేదు. ఒక ఎంతో కొంత విశ్వాసం ఈశ్వరుడి మీద ప్రేమ లేదు. కనీసం నీ మనవల మీద నీకున్న ప్రేమ కూడా మనకు ఈశ్వరుడి మీద లేదు. అది ఈశ్వరుడి మీద మనకు ప్రేమ కుదిరితే పెద్ద సాధనతోటి పెద్ద ప్రయత్నం అక్కర్లేదు. ఏదైతే కష్టపడి సాధించాలి సాధించాలి అనుకుంటున్నామో ఆ సాధన చేసేది ఒక ప్రేమ వల్ల మనకంత లభిస్తుంది. ఆ ప్రేమ వల్లే భగవద్ధనుభూ మనకు కలుగుతుంది. ఈ భగవంతుని మీద ప్రేమ లేకుండా, భగవంతుని మీద విశ్వాసం లేకుండా మనకి భగవద్ధనుభవం కలగదు. అంటే ప్రేమ ముఖ్యం, అవిశ్వాసం అన్నిటికంటే ముఖ్యంగా. ఇక్కడున్న వస్తువు ధనం వల్ల రాదు. వాడికి 1,000 కోట్లు ఉన్నా, ఇప్పుడు ఈ మధ్యన జీరింగ్ పోయి అమ్మాయి చనిపోయాడు, ఆడికి ఆస్తి 75,000 కోట్లు. నేను 500 రూపాయలు జేబులో పెట్టుకుని బొంబాయి ఇచ్చాను, ఇప్పుడు చచ్చిపోతున్నాను, 75,000 కోట్లు సంపాదించాను అని చెప్పి, అది అతని దేహ ప్రారంభం. ఆ ధనం వల్లకి అమృతత్వం రాదు. ఇప్పుడు ఎందుకు చెబుతున్నామంటే అతను 75,000 కోట్లు ఉన్నా లోపల సున్నాయి ఉండొచ్చు, అది నేను చెప్పింది. ఆధ్యాత్మిక అనుభవం లోపల ధనం వల్ల రాదు, పాండిత్యం వల్ల అసలు రాదు. కొంతమందికి ధనం లేకపోయినా, పాండిత్యం లేకపోయినా కీర్తి ఉంటుంది. ఆ కీర్తి వల్ల కూడా ఇది రాదు, ధనం వల్ల రాదు, చదువు వల్ల రాదు. ఇది భాష ప్రక్రియ మటుకు ఇది వచ్చేది కాదు. మీలో కొంతమంది మేము చాలా మంచివాళ్ళు అనుకోవచ్చు, కొంతమంది మేము చెడ్డవాళ్ళు అనుకోవచ్చు ఉన్నారు. మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మనకి జ్వరం ఉందో లేదో చూడటానికి కాళ్ళు పట్టుకోడు, తలకాయ పట్టుకోడు, ముక్కు పట్టుకోడు, నాడి చూస్తాడు. అలాగే భగవంతుడు ఏం చేస్తాడంటే, మీరు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని మీరు మనసులో అనుకోవచ్చు, మేము మంచివాళ్ళు మేము చెడ్డవాళ్ళు అని మీ ఇష్టం వచ్చినట్టు అనుకోవచ్చు మీ మనసు. కానీ అదేమి చూడండి, భగవంతుని మీకు మోక్షం ఇచ్చే ముందు, శాంతి ఇచ్చే ముందు వైద్యుడు మీ నాడి ఎలాగైతే చూస్తాడో ఆ వైద్య నారాయణుడు వాడేం చూస్తాడంటే మీ హృదయాన్ని చూస్తాడు. డాక్టర్ నాడిని చూస్తాడు, భగవంతుడు మీ హృదయాన్ని నాడిని పట్టుకుని చూస్తాడు. చేస్తాడు భగవంతుడు మీ హృదయాన్ని పట్టుకుని చూస్తాడు. అక్కడ ఏముంది, అక్కడ సిన్సియారిటీ ఉందా? ఆ సిన్సియారిటీ ఉంది అసలు, అక్కడ డెడికేషన్ ఏమైనా ఉందా? హృదయంలో ఏమైనా దోషం ఉందా? ఆ హృదయాన్ని పట్టి మీరు మంచి వాళ్ళు అనుకుంటున్నారు, మీరు చెడ్డ వాళ్ళు అనుకుంటున్నారు, అది మీ మనస్సు కల్పించింది. కానీ వాడు అధికారులు చూడవలసింది మీ హృదయాన్ని. డాక్టర్ ఏ విధంగా అయితే జ్వరం ఉందో లేదో నాడి ఎలా చూస్తాడో భగవంతుడు హృదయాన్ని పట్టుకు చూస్తాడు. అంటే దాన్ని బట్టి వాడికి ఆ మనిషికి మోక్షాన్ని ఇస్తాడు. భగవంతుడు చూసేది హృదయాన్ని. మీరు ఏదైనా కొన్ని పనులు చేయొచ్చు, సమాజానికి ఉపయోగపడి పనులు చేసిన పని ఎందుకు చేస్తున్నారు? గొప్పలకు చేస్తున్నారా? గౌరవాలకు చేస్తున్నారా? దేనికోసం చేస్తున్నారు? ఆ ఉద్దేశం ఏంటి? హృదయంలో తలంపు ఏంటి? ఆ పని చేసేది హృదయంలో సంకల్పం ఏంటి? హృదయంలో ఏ భావంతో చేస్తున్నారు అది చూస్తాడు దేవుడు. ఈశ్వరుని మనం మోసం చేయలేము. అంతర్యామి, నీ లోపల నా లోపల అందరికీ అంతర్యామిగా ఉన్నాడు ఈశ్వరుడు. లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, అంతటా ఉన్నాడు, పైన ఉన్నాడు, కింద ఉన్నాడు, అంతటా ఉన్నాడు, సర్వసాక్షి. అయితే జ్ఞానంలో ఉన్నవాడికి శాంతి వస్తుంది, అజ్ఞానంలో ఉన్నవాడికి అశాంతి. మనం ఏదైనా ఒక పని బాగా చెయ్యాలంటే శాంతిగా ఉండాలి. భగవంతుని విషయం అయితే ఉంచండి, అసలు మీరు ఏదైనా భౌతికంగా కూడా పని నిర్మలంగా ఆలోచించాలన్నా, చక్కగా చెయ్యాలన్నా, నిండు మనస్సుతోటి, నిండు హృదయంతో ఆ పని చెయ్యాలన్నా ముందు శాంతి ఉండాలి. అంచేత మా ఉపనిషత్తులు ఎక్కువ ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఆ ఋషులు ఎక్కువ కూడా శాంతి గురించి ఏం ఆడి చెప్పినా ఓం శాంతి. అంచేత నీకు ఎంత ఐశ్వర్యవంతి లేనా నీకు శాంతి లేని వాడికి సుఖం లేదు. శాగరాలు అన్నాడు, శాంతి లేని వాడికి సుఖం ఎక్కడి నుంచి వస్తుంది రామ అన్నాడు. శాంతి లేని వాడికి సుఖం లేదు, శాంతి లేని వాడిని దుఃఖం వెంటాడుతూ ఉంటుంది. జ్ఞానం ఎందుకంటే అజ్ఞానికి అశాంతి, జ్ఞానికి శాంతి. ఎందుకు జ్ఞానం అంటే ఎందుకు పనికిరాని అనుకోకండి. మీరు అజ్ఞానం ఉంటే అశాంతి మిమ్మల్ని తలుముకి వస్తూ ఉంటుంది, మిమ్మల్ని వెంటాడుతుంది అశాంతి. అజ్ఞానం ఉన్నవాడిని అశాంతి వెంటాడుతుంది, జ్ఞానం ఉన్నవాడిని శాంతి వెంటాడుతుంది. ఎవరికీ లేని దుఃఖాలు, ఎవరికీ లేని కష్టాలు మనకు మాకు వచ్చేస్తున్నాయని కొంతమంది అంటూ ఉంటారు. వస్తే రానివ్వండి, ఇబ్బంది ఏమి లేదు, ఎన్ని వచ్చినా పర్వాలేదు. ఒకటి, మన బూట్లో మనం ఉన్నప్పుడు బయట ఎండ కాదు, ఎంత ఎండ కాస్తే మనం ఎందుకు మన ఇంట్లో మనం ఉన్నప్పుడు, నా హృదయ గుహలో నేను ఉన్నప్పుడు, నేను ఎక్కడైతే నా మనోమూలం ఎక్కడైతే ఉందో, నా హృదయంలో నా మూలంలో నేను ఉన్నప్పుడు, నా హృదయంలో నేను ఉన్నప్పుడు, ఎక్కడైతే ఈశ్వరుడు ఉంటున్నాడో ఆ స్థానంలో నేను ఉండగలిగినప్పుడు, ఏ పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, ఒకటి బయట ఎండగా ఉన్న నాకు అక్కర్లేదు, చలిగా ఉన్న నాకు అక్కర్లేదు, ఇంట్లో ఉన్నప్పుడు ఎన్ని పది దిక్కులు వర్షం కురిస్తే ఏమి, నా ఇంట్లో నేను ఉన్నప్పుడు, నా హృదయంలో నేను ఉన్నప్పుడు, నేను భగవంతుని సమీపంలో, నేను ఈశ్వరుడు నా ఇష్టదేవత సమీపంలో ఉన్నప్పుడు, నేను భగవంతుడిలో ఉన్నప్పుడు, భగవంతుడు ఒక భాగంగా నేను ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉంటే అని దేహానికి సంబంధించిన విషయాలు, లోకానికి సంబంధించిన విషయాలు, ప్రారంభానికి సంబంధించిన, అంటే నీవు నువ్వు నీ హృదయంలో ఉన్నప్పుడు నీకు ఏదీ లేదు, అసలు వాడికి ఆగామం లేదు, సంచితం లేదు, ప్రారంభం లేదు, ఏదీ లేదు, ఏ కాలం లేదు హృదయంలో ఉన్నవాడు. కానీ తన స్థానంలో తాను లేకుండా, తన హృదయంలో తాను లేకుండా, తన మనస్సు బాహ్యానికి వచ్చేస్తంటే, అంటే తను విడిచిపెట్టి, తన స్వరూపాన్ని విడిచిపెట్టి, తన స్థానాన్ని విడిచిపెట్టి, తన మనస్సు బాహ్యముఖానికి వచ్చినప్పుడు ఆ ఎండ బాధపడాలి, ఆ చలి బాధపడాలి, వర్షాకాలం బాధపడాలి, ప్రారంభం బాధిస్తుంది, కష్టకాలను బాధిస్తాయి, మనుషులు బాధిస్తారు, ప్రకృతి బాధిస్తుంది, అంతా బాధ. ఎప్పుడు తన స్థానంలో నుంచి తన బయటకు వచ్చింది, నా స్థానంలో నేను ఉన్నప్పుడు, నేను ఏదిగా ఉన్నానో అక్కడ ఉన్నప్పుడు ఏమీ లేదు, ప్రపంచం చేసేది ఏమి లేదు, శరీరం చేసేది చావు అంతకంటే ముందు చావు చేసేది ఏమి లేదు. తనకు చావు ఉంటే కదా, చావు అంటే చావు అనేది ఒక తలం, అన్నీ తలంపులే, అన్నీ భావంలే, ఆ ఈ భావనలన్నీ దాటితేనే సద్భావ స్థితి. ఎక్కడ ఉపదేశారంగా వస్తున్నది సద్భావ స్థితి. సద్భావ స్థితి ఏంటండి, భావం దేవుడు ఉన్నాడని అది కూడా భావనే, శరీరం ఉందనుకోవడం కూడా భావనే, పునర్జన్మ భావనే, ఈ జన్మ కూడా భావనే, నీ సంతోషం భావన, నీ దుఃఖం భావన, నీకు వచ్చే వికారం భావన, నీ ఆకారం భావన, అన్ని భావనలన్నీ దాటి వెళ్ళితే అప్పుడు ఎన్నో సద్భావ స్థితి పొందేది. అన్ని భావనలే, భగవంతుడు ఉన్నాడు అని కూడా అది కూడా తలం. ఇవన్నిటిని అతిక్రమించి ఉన్నప్పుడు నీ గూట్లో నువ్వు అంటే అడ్మినిస్ట్రేటర్, భగవంతుడు అంటే అడ్మినిస్ట్రేటర్. నేను శరీరం అనుకున్నంతకాలం, నేను శరీరంలో లోపల ఉన్నాను, నాకు బయట ప్రపంచం ఉందనుకున్నంతకాలం దేవుడు ఉన్నమాట నిజమే. ఈ ప్రకృతిని దాటినప్పుడు, దేహాభిమానాలను దాటినప్పుడు, దేహ దృష్టిని దాటినప్పుడు, ఆ చైతన్యానుభవం కలిగినప్పుడు, అక్కడ జగత్తు, జీవుడు, ఈశ్వరుడు ఆ ముగ్గురు కూడా అభావ స్థితి, సద్భావ స్థితి పొందుతాడు అక్కడ. కానీ మామూలుగా దేవుడు లేడంటే ఉన్నాడు, ఎలా ఉన్నాడు, దేహం లోపలనే ఉన్నాను, దేహం బయట ప్రపంచం ఉంది అంచేదేవాయి, ఇది అంత నిజము, భగవంతుడు ఉన్నమాట కూడా అంతే నిజం, అది వ్యవహారిక సత్యమే, కానీ కేవలం పారమార్థిక సత్యం చెప్పలేము. అయితే ఆ స్థితిని పొందే వరకు భగవంతుడి పాదాలను విడిచిపెట్టకూడదు, భగవంతుడి రూపాన్ని విడిచిపెట్టకూడదు, భగవంతుడి నామాన్ని విడిచిపెట్టకూడదు. పరమాత్మానుభవం కలిగే వరకు అడిగి కలుగుతుంది ఈశ్వరుడి పట్ల మనకి ఆ ప్రేమ, ఈశ్వరుడి పట్ల భక్తి, ఈశ్వరుడు రూపాన్ని ధ్యానం చేసుకోవటం, ఈశ్వరుడు నామాన్ని స్మరించుకోవటం. మంత్రం ఓం నమ శివాయ, ఓం వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ ఇలా అనుకుంటాం. అయ్యే సామాన్యం అనుకోకుండా అక్షరాల్లో దేవతా స్వరూపుడు ఉంటాడు. అంటే భక్తిగా అనుకోవాలి, శ్రద్ధగా అనుకోవాలి, చిరాగ్గా అనుకోకూడదు, విసిగ్గా అనుకోకూడదు. మీరు నామాన్ని అడవరంగా అనుకుంటే అందులో దేవుడు ఉంటాడు. అక్షరాలు అవి ఉరికే పొడిపొడి అక్షరాలు అనుకోకండి, ఆ సూక్ష్మ రూపంలో ఆ దేవతా పురుషుడు ఓం నమో వెంకటేశాయ అనుకుంటాడు అనుకోండి, ఆ అక్షరాలు వెంకటేశ్వర సూక్ష్మ రూపంలో ఉంటాడు. మీరు విసుగ్గా అనుకుంటారంటే, అశాంతిగా అనుకుంటారంటే దేవుణ్ణి అగౌరవపరిచినట్టు. అంటే మంత్రం చేసేటప్పుడు కూడా శ్రద్ధగా చేయాలి, జాగ్రత్తగా చేయాలి, మనస్సు దగ్గర పెట్టుకు చేయాలి, లేకపోతే ఆ మంత్రాలకు సంబంధించిన అధిష్టాన దేవత మీరు అగౌరవపరిచినట్టు, మీ లక్ష్యం చెదిరిపోదు. ఇటువంటి జన్మలు ఇలా దిండి వచ్చాం, ఇటువంటి శరీరాలు ఎన్నో ధరించాం, ఎన్నో కష్టోకాలు అనుభవించాం, లైఫ్ లో ఎన్నో అప్స్ డౌన్స్ మెడకలో పల్లాలు ఉంటాయి. శాస్త్రంలో చెప్తారు, నది ఎక్కడో పడుతుంది కొండలో, ఆ నది ప్రవహించేటప్పుడు కొండల మధ్య నుంచి వస్తూ ఉంటుంది, అరణ్య ప్రాంతాల్లో నుంచి వస్తూ ఉంటుంది, విశాలమైన మైదానాలలోంచి వస్తూ ఉంటుంది, గుట్టల మధ్యన ప్రవహిస్తుంది, మట్టిలో ప్రవహిస్తుంది, రాళ్ల మధ్యన ప్రవహిస్తుంది, అలా ప్రవహించి 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 ఏదైనా ఆటంకాలు వస్తే మధ్య మధ్యలో ఆటంకాలు వస్తే అతను గెంటుకుని వెళ్ళి ప్రవహిస్తూ వెళ్ళిపోతుంది. అది ఏదైనా కొండడ్డు వస్తే దాన్ని కోసుకుని వెళ్ళిపోతుంది. అది ఎప్పటి వరకు, దానికి ఎప్పటి వరకు శాంతి లేదు, అదికి విశ్రాంతి లేదు, ఎప్పటి వరకు సముద్రంలో ఐక్యం అయ్యకూడదు. ఈ జీవుడు కాదు కూడా ఇలా ఇటువంటి శరీరాలు ఎన్నో ధరించాం. ఏ శరీరం ఉన్నప్పుడు అదే అదే నిజం అనిపిస్తుంది. అందుకే కృష్ణుడు చెప్పాడు, నా మాయను ఎవరు జయించలేరు, నా పాదాలు ఆశ్రయించిన వాళ్ళు కానీ నా మాయను ఎవరు, అంటే మాయ అంటే బలీయమైనది, నిజం కానిదాన్ని నిజమలే చూపింపజేస్తుంది. అంటే జగత్తు అంతా నిజం అనుకున్నప్పుడు మనకున్న ఇష్టాల ఇష్టాలు గట్టిపడిపోతాం. జగత్తులో ఏం లేదన్నప్పుడు ఇష్టాల ఇష్టాలన్న కరిగిపోతాం. మీరు నిజమైన సాధకులుగా ఉండాలనుకుంటే ఈ మీటింగ్లన్నీ కాలక్షేపం కోసం కాదు, ఇది మార్కెట్ కాదు, ఇది మార్కెట్ సంగీతం కాదు, మార్కెట్ స్పీచెస్ కాదు. తత్వాన్వేషంలో ఆ తత్వ చింతని మీకు కలగాలంటే, ఆ బ్రహ్మానుభవం మీకు కలగాలనుకున్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని పొగుడుతూ ఉంటారనుకోండి, అవి పట్టించుకోదు. ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తారంటారనుకోండి, అవి పట్టించుకోదు. అంటే మీరు నిజంగా సాధకులైతే ఎవరైనా మిమ్మల్ని విమర్శించినా ఏం పట్టించుకోవద్దు. మీరు ఎవరైనా పొగిడినా మిమ్మల్ని అయ్యి పట్టించుకోవద్దు. ఈ రెండు పట్టించుకున్నారా మీ మనస్సు మీ ఇంటికి ఎడదు, బయటకు వచ్చేస్తారు. దీనివల్ల మీ జన్మ మరణ ప్రవాహాలు పెరిగిపోతూ ఉంటారు. ఇది మాయ అంటే అదే. ఆ మాయలో ఎవరెవరు కొంతమంది విమర్శిస్తూ ఉంటారు, కొంతమంది పొగుడుతూ ఉంటారు, కొంతమంది సన్మానాలు చేస్తూ ఉంటారు, కొంతమంది అవమానాలు చేస్తూ ఉంటారు. ఈ అన్నింటి మధ్యలోంచి నువ్వు ట్రైనింగ్ అవుతూ మీ ఇంటికి నువ్వు వెళ్ళిపోవాలి. ఈ ట్రైనింగ్ అవ్వకుండా వాటి మధ్యలో పడ్డావు, ఆ మాయలో పడ్డావా, నీ మనసు బాహ్యమాకానికి వచ్చేస్తుంది, పునర్జన్మలు పెరుగుతాయి. లతా అందమున్న లతా మంగేష్కరు నా జీవిత విధానాన్ని ఎలా తీర్చిదిద్దుకుంటున్నానంటే, ప్రజలు నన్ను ఏదో ధనవంతురాలని, నాకేదో యశస్సు శరీరం ఉందని, కీర్తి శరీరం నాకు ఉందని అలా కాదు. పునర్జన్మ రాకుండా ఉండటానికి ఏ రకంగా నేను జీవించాలో ఆ రకంగా జీవించడం నేర్చుకుంటున్నాను. నా సాధన అది. నాకు ఏకాగ్రత లేనప్పుడు, నా హృదయంలో నా హృదయంలో నాకు పవిత్రత లేనప్పుడు, నా హృదయంలో నాకు ఈశ్వరుడితో అనుసంధానం లేనప్పుడు, లోకం నన్ను గౌరవించినా గౌరవించకపోయినా నాకు అమృతానుభవం కలగదు. జన్మరహిత స్థితిని నేను పొందలేను. ఆ జన్మరహిత స్థితిని పొందటానికి ఏ రకంగా జీవించాలో ఆ రకంగా నా జీవితాన్ని తీర్చిదిద్దుకుంటున్నాను. అంతేకాదు ట్రైనింగ్ కూడా అవుతున్నాను. బీఈడి మ్యాథ్స్లో బీఈడి పాఠాలు చదవడానికి బీఈడి ట్రైనింగ్లు ఎలా అవుతారు, వైద్యం చేయడానికి ఎంబీబీఎస్ చదివి డాక్టర్ ట్రైనింగ్ ఎలా అవుతున్నారు, అదే వంతెనలు కట్టడానికి మరి ఇంకో సివిల్ ఇంజనీర్లు ఎలా అవుతున్నారు, వంతెనలు కట్టడం ఎలా నేర్చుకోవాలి, దానికి ట్రైనింగ్ ఎలా అవుతున్నాము. జన్మ రాహిత్య స్థితిని పొందడానికి ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుంటున్నాను, అది నా ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ ఎవరికి కావాలో ఎవరికి అక్కర్లేదు. కోటి విద్యలు కోటి కొరకు. ఈ బ్రాహ్మణ స్థితిని పొందటానికి పొందే ట్రైనింగ్ తప్పించి మిగతా మనం ఏ చదువులు చదివినా చివరికి పొట్ట దగ్గరికి వస్తాయి. నాకు ట్రైనింగ్ అవసరం లతాండి, దీన్ని పొందటానికి ట్రైనింగ్ అవుతున్నాను. ఏది మా ఇంటికి, మా నిజమైన ఇంటికి వెళ్ళటానికి నేను ట్రైనింగ్ అవుతున్నాను. అంచేది మనం ఏం చేయాలంటే తక్కువ మాట్లాడాలి. స్పిరిచువల్ ప్రాగ్రెస్, మెటీరియల్ ప్రాగ్రెస్, భౌతికమైన అభివృద్ధి పొందాలన్నా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందాలన్నా, వికాసం జీవితంలో వికాసం కలగాలన్నా, మనోవికాసం, శారీరక వికాసం, మానసిక వికాసం కలగాలన్నా. సరే ఉన్నంత కాలం శరీరం చనిపోయిన తర్వాత ఉండదనుకోండి, ఇప్పుడు ఏదో కనిపిస్తాం. ఈ శరీరం కూడా శాస్త్రంలో చెప్తాడు, తక్కువ తినాలి, తక్కువ మాట్లాడాలి, తక్కువ నిద్రపోవాలి. ఎవడైతే తక్కువ అన్నం తింటున్నాడు, ఎవడైతే తక్కువ నిద్రపోతున్నాడు, ఎవడైతే తక్కువ మాట్లాడుతున్నాడు, మితంగా ఎవడైతే మాట్లాడుతున్నాడు, మితంగా ఎవడైతే నిద్రపోతున్నాడు, ఎవడైతే మితంగా ఆహారం తీసుకుంటున్నాడు, వాడు సరే మరణానంతర జీవితం సరే ఉత్తమ లోకాలకు వెళతాడు, ఉన్నత లోకాలకు వెళతాడు, ఉన్నప్పుడు కూడా శారీరకంగా మానసికంగా కాంతివంతుడవుతాడు అని చెప్పుకోవచ్చు. అన్నం తినటానికి కంచాన్ని ఉపయోగించుకుంటాం, చలేస్తే దుప్పటి ఉపయోగించుకుంటాం, నిద్ర బాగా పట్టడానికి తల కింద టెక్కే ఉపయోగించుకుంటాం, అలాగే అమృతానుభవం పొందటానికి శరీరాన్ని ఉపయోగించు. కేవలం నువ్వు అన్నం తింటున్నావు కాబట్టి కంచం కొనుక్కుంటున్నావు, దాన్ని కాపాడుకుంటున్నావు, అలాగే కంచం యొక్క నీకు ప్రధానం కాదు, అలాగే అమృతానుభవం పొందటం కోసం, శాంతి స్థితిని, శాంతి చిత్తం పొందటం కోసం ఈ శరీరాన్ని మాధ్యమం ఉపయోగించు. అదే రమణ భాషలో చెప్తాడు భగవాన్, మనోదేహముల యొక్క ప్రయోజనం ఏముంది, నీకు ఒక మనస్సు ఉంది, దేహం ఉంది, ఆ రెండు నీకు తెలుస్తున్నాయి కదా, హృదయంలో ఏదో ఉందంటున్నారు కానీ నీకు తెలియటం లేదు. ఆ మనోదేహములు, మనోదేహముల యొక్క ప్రయోజనం ఏముంది, లోపలన్నీ నీకు ఉన్నటువంటి అమృతానుభవం పొందటానికి ఈ మనస్సును ఉపయోగించుకోవాలి, దేహాన్ని ఉపయోగించుకోవాలి. దాన్ని పొందటానికి రెండాటిని ఉపయోగించుకోవనుకో, ఉపయోగించుకోకుండా చచ్చి శ్మశానానికి వెళ్ళిపోతామనుకో, ఏంటి ఈ దేహం వల్ల ఈ మనస్సు వల్ల నువ్వు ఏం పొందినట్టు ఏం సాధించను. మనో శరీరం ఉత్కృష్టమైనది. షేక్స్పియర్ చెప్తారు, అనేక శరీరాలు ఉన్నాయి సృష్టిలో, జంతువుడి శరీరాలు ఉన్నాయి, పక్షులది శరీరాలు ఉన్నాయి, మనుషులది శరీరం లేకుండా ఎవరు ఉంటారు. మన మనస్సుకి ఓ శరీరం కలిసినప్పుడు, ప్రాణం కలిసినప్పుడు దాన్ని జీవుడు అని పిలుస్తారు. అలాగే దేహాలు అందరికీ ఉన్నాయి, జంతువులకు ఉన్నాయి, పాములకు ఉన్నాయి, పురుగులకు ఉన్నాయి, మనుషులకు ఉన్నాయి, అందులో మానవదేహం ఉత్కృష్టమైనది. అసలు భగవంతుని సృష్టిలోనే మానవదేహం విచిత్రమైనది. అంటే మానవ దేహాన్ని మీరు నిరుపయోగం పరచుకోవద్దు. మీ దేహాన్ని, మీ మనస్సుని మీకు తెలివి ఉండొచ్చు, కంఫర్ట్స్ ఉండొచ్చు. ఒకసారి మాటల సందర్భంలో బీబీ రాజు గారు అన్నారు, నాకు సృష్టిలో ఎవరో శక్తులు లేరు, శక్తులు వల్ల స్వామర్పణ. స్వామర్పణం మరి దేనికి పనికిరాదు? నిరంతరము నా దృష్టిలో శక్తులు ఎవడంటే, నాకే కాదు ఏ మనిషికైనా శక్తులు ఎవడంటే స్వామర్పణ. అది ఆలోచనకి పనికిరాదు, పనికిరారు ఆయన యాబరాస జనం అంటారు. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే స్వామర్తనంలో నుంచి వస్తుంది. అదే నా శక్తిలోని బీవీ రాజు గారు సందర్భం. అయితే దానికి 82 సంవత్సరాల వయసులో కూడా రోజుకు 16 గంటలు పనిచేస్తుంది. అంటే మానవ జన్మ చాలా విశేషమైన, అనేక శరీరాలు ఉన్నాయి. ఒక మానవ శరీరమే కాదు, సృష్టిలో అనేక శరీరాలు ఉన్నాయి. అసలు నీకు మోక్ష సిద్ధి పొందటానికి ఇది ఉత్తమమైనది. మానవ శరీరం నీ పొట్ట పోషించుకోవడానికి ఏదో కొన్ని గంటలు నువ్వు పని చేసినా, భగవదనుగ్రహం పొందటానికి కొన్ని గంటల పని చేయి. ప్రతి మనిషికి పొట్ట ఉంటుంది, పొట్ట లేకపోతే పని అక్కర్లేదు. మన పొట్ట కోసమైనా పని చేసుకోవాలి. పోనీ ఇతరులను ఉద్ధరించకపోయినా మన పొట్ట కోసమైనా పని చేసుకోవాలి. అంటే నీ పొట్ట కోసం నువ్వు పని చేసుకో. నువ్వు సాధకుడు కాబట్టి భగవదనుము పొందావనుకుంటే కొన్ని గంటలు ఇతరుల కోసం పని చేయి. నీకు బాగా చదువు వస్తే చదువులేని వాడు ఒకడు చదువు చెప్పు. నీకు కలిగి ఉంటే ఇతరులకు ఒక రూపాయి సహాయం. దీనివల్ల నీకేమవుతుందంటే మనస్సు పరిశుద్ధం అవుతుంది. నిష్కామ కర్మ, నిష్కామ భక్తి అంటే పరమ పవిత్రుడు. కానీ వాడికి పరమాత్మ అనుభవంలోకి రాదు. పరమాత్మను మనం మోసం చేయాలి. వాడు ఆ హృదయాన్ని చూస్తాడు. ఆ హృదయంలో ఎవడు ఎంతవరకు పవిత్రంగా ఉన్నాడో ఆ పరమ పవిత్రుడికి కాని వాడు వాడు గోచరించడు. అసలు అక్కడ ఉన్నా గోచరించడు. అయితే నీకు భక్తి ఉంటే, నీకు భక్తి ఏ కారణం వల్ల నీకు భక్తి ఉంటుంది? ప్రహ్లాదుడు అన్నాడు, ప్రహ్లాదుడు చాలా కష్టాలు భరించాడు, కష్టాలు అనుభవించాడు. భగవద్ అనుభవం పొందడానికి కష్టాలు అనుభవించాడు, కష్టాలు అనుభవించాడని ప్రహ్లాదుడు లోకులు చెప్పుకుంటున్నారు. ఆ కష్టాలు అనుభవించే శక్తి ఇచ్చిన వాడు నారాయణుడే కదా అన్నాడు ప్రహ్లాదు. లోకులు చెప్పుకునేది నిజం కాదు. ప్రహ్లాదుడు భగవద్ అనుభవం పొందడానికి చాలా కష్టాలు పడ్డాడని చెప్పుకుంటున్నాడు. కానీ ఆ కష్టాలు అనుభవించడానికి తగిన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరినైతే నేను పొందడానికి ప్రయత్నం చేశాను ఆయన ఇష్టని శక్తి వచ్చింది, అది ప్రజలకు అర్థం అవటం లేదు. భగవద్ అనుభవం పొందడానికి ప్రహ్లాదుడు కష్టాలు పడ్డాడు. ఆ కష్టాలు, ఎన్ని కష్టాలు వచ్చినా, ఇంకా వస్తే కొత్తగా ఇంకా వస్తే బాగున్న కష్టాలు అనుకున్నా, అంత శక్తిని నాకు, అంత సమర్థతను, అంత వివేకాన్ని ఇచ్చినవాడు నారాయణుడు. ప్రజలకి ప్రహ్లాదుడికి అనిపించే కష్టాలు కనిపిస్తున్నాయి, కానీ ఆ కష్టాలను భరించే శక్తి నారాయణుడే, ఈశ్వరుడే ఇచ్చాడన్న సంగతి వాళ్ళకు గోచరం కాదు. అంటే మీరు మరీ ముఖ్యంగా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయాలు అంటే ఇష్టాయిష్టాలు తగ్గించుకోవాలి. ఏం చేయండి, ఇష్టాయిష్టాలు ఎక్కువ ఉంటే మనకి ఈశ్వరుడి మీద ప్రేమ తగ్గిపోతుంది. ఇష్టాయిష్టాలు మీరు తగ్గి ఆ రాగద్వేష రాహిత్య స్థితి పోయి, ఇప్పుడు ఈ పుస్తకం నేను వదిలేస్తే, నా చేతులు పట్టుకున్న పుస్తకం వదిలేస్తే అక్కడ కింద పడిపోతుంది. ఏం చేసి భూమికి ఆకర్షణ శక్తి ఉంది, దానివల్ల కింద పడిపోతుంది. అదే రాగ, ఈ మనస్సులో ఉన్న రాగద్వేషాలు, ఇష్టాయిష్టాలు అవి శత్రువులు. మనకి శత్రువులు ఎవరంటే బయట లేరు, మన ఇష్టాయిష్టాలు. ఆ రాగద్వేషాలు నేను సాధన చేసి కనుక విడిచిపెట్టగలిగితే, సత్పురుషులు సహవాసం చేసి, సద్గ్రంథాలు అధ్యయనం చేసి, పఠించి ఇతరులకు నాకు తెలుసున్న విషయం ఇతరులకు హృదయపూర్వకంగా వారి యొక్క బాగు కోరి నేను చెప్పగలిగితే, ఇక్కడ ఉన్నటువంటి రాగద్వేషాలు నేను కఠినమైన పరిశ్రమ చేసి, కఠినమైన సాధన చేసి ఈ రాగద్వేషాలు నేను పోగొట్టుకోగలిగితే, నా చేతిని పట్టుకున్న పుస్తకం వదిలేస్తే భూమి మీద ఎలా పడిపోతుంది? నా మనస్సులో ఉన్న రాగద్వేషాలు నేను తొలగించుకుంటే ఇది హృదయం గోహలు పడి. అంటే నువ్వు లోకంలోకి వచ్చి ఎందుకు వచ్చావంటే, లోకంలో నువ్వు ట్రైనింగ్ అవడానికి వచ్చావు. నువ్వు పిరికివాడుగా ఉంటే బలోపేతం అవటానికి వచ్చావు. నీ మైండ్ వీక్ మైండ్ అయితే స్ట్రాంగ్ మైండ్ తయారు చేసుకోవడానికి. నువ్వు దేవుడికి దూరంగా ఉన్నావు, ప్రకృతికి దగ్గరగా ఉన్నావు, ప్రకృతికి దూరం అయ్యి దేవుడికి దగ్గర అవ్వటానికి ఈ లోకంలోకి వచ్చావు. ఆ ట్రైనింగ్ నువ్వు ఇక్కడ పొందు. లోకంలోకి ఎందుకు వచ్చావు ఆ పని మర్చిపోకు. రమణ మహర్షి గారు అనేవారు ఈ లోకంలోకి ఏ పని మీద వచ్చారో ఆ పని మర్చిపో. ఎవరైనా ఆయన రమణాశ్రమం వెళ్ళి ఒక ఆయన కాకినాడ నుంచి వెళ్ళారు, ఏమంటే ఈ ఆశ్రమంలో చాలా లోపాలు కనిపిస్తున్నాయి అన్నారు. అన్నారు భగవంతుడు గారు. అంటే భగవాన్ అన్నారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నారు. నేను కాకినాడ నుంచి వచ్చానన్నారు. కాకినాడలో లోపాలు ఉన్నాయా లేదా అన్నారు. ఉన్నాయన్నాడు. లోపాలు సవరించాలని ఉద్దేశం మీకుంటే కాకినాడలో సవరించండి. కాకినాడ నుంచి అరుణాచలం రావటం ఎందుకు లోపాలు సవరించడానికి? ఎందుకోసం ఇక్కడికి వచ్చారు? భక్తి కోసం వచ్చారు. లేకపోతే భగవాన్ చూడటం అంతవరకు ఆ పని చూసుకుని వెళ్ళిపోండి. ఇక్కడ లోపాలు మీకు కనిపిస్తున్నాయని కూడా లోపాలు సవరించాలని బుద్ధి ఉంటే కాకినాడలో సవరించండి. కాకినాడ లోపాలు లేకుండా ఉండే రామకేట్ అంటాడు, సంస్కర్తలు కావాలను ఇతరులను సంస్కరించే వాళ్ళు కాదు, వాళ్ళు సంస్కరించుకునే వాళ్ళు కావాలని. అది నీకు అవరోధాలు భౌతికంగా వస్తాయి, మానసికంగా వస్తాయి. అదే రామకృష్ణుడు చెప్పాడు, ఏన్ని అటాచ్మెంట్స్ ఉంటే అన్ని అటాచ్మెంట్స్ నీకు ఉండనే, లోపల అటాచ్మెంట్ లేకుండా నీ చేతులు పని మీద ఉన్నా నీ మనస్సు దేవుడు పాదాల దగ్గర పెట్టు. నీ చేతులనేమో పని మీద పెట్టు, నీ మనస్సు దేవుడి మీద పెట్టు. బయట ఎన్ని అటాచ్మెంట్స్ ఉన్నా, కొంతమంది యోగులు ఎలా పని చేస్తారంటే మన సొంత పని కూడా అలా చేసుకో, అంత శ్రద్ధగా చేస్తారు. పని చేసేటప్పుడు అలా ఉండు, లోపల మట్టికి అటాచ్మెంట్ పెట్టుకోవద్దు. లోపల నీ మనస్సుతో దేవుడితో సంబంధం పెట్టుకో, చేతులతో పనితో సంబంధం పెట్టు. బయట ఎన్ని అటాచ్మెంట్స్ అని నీకు ఇబ్బంది లేదు, లోపల అటాచ్మెంట్స్ లేకుండా. అదే రామకృష్ణుడు ఇంకోటి చెప్తాడు, నీటిలో పడవ ఉంటే ఇబ్బంది లేదు, పడవలో మటుకు నీళ్లు చేరనివ్వు. బయట ఎన్ని అటాచ్మెంట్స్ ఉన్నా నీకు ఇబ్బంది లేదు, నీ లోపల మటుకు అటాచ్మెంట్ నీ చేరనివ్వు. కొంతమంది ఇంట్లో వాళ్ళకి బతుకున్నాకేపు బాగా సేవ చేస్తారు, చనిపోయిన తర్వాత ప్రశాంతంగా, అది నేర్చుకోరు. కొంతమంది ఇంట్లో వాళ్ళకి బతుకున్నంతకాలం ఏమి సేవ చేయరు, మాట్లాడరు, చచ్చిపోయిన తర్వాత చుట్టాలు వచ్చినప్పుడు అలా ఏడుస్తూ ఉంటారు. మామూలుగా ఉన్నప్పుడు ఇడ్లీ తింటూ ఉంటారు, కాఫీ తాగుతూ ఉంటారు, ఎవరో చెప్తారు చుట్టం వచ్చారు, అప్పుడు మళ్ళీ ఏడుపు మొదలెడతారు. అయినా ఇంకోటి వాళ్ళు మామూలుగా ఏడిస్తే ఏడవచ్చింది కానీ చుట్టం వచ్చేది కూడా ఏడుపు మొదలు పెట్టేయండి. అసలు మీకు సహజంగా ఎప్పుడున్నా దుఃఖం వచ్చింది అనుకోండి, ఏడవండి, తప్పేం లేదు దానికి. అప్పుడు జాగ్రత్త, సుఖంగా ఉండి ఇడ్లీ తిని కాఫీ తాగి పక్క వాళ్ళకి ఏమన్నా నవ్వు కవులు చెప్పి చుట్టం గుమ్మలోకి వచ్చేవాడు ఏడవటం. అదే నేచురల్ గా మీకు దుఃఖం వచ్చింది అనుకోండి, ఏడవండి, తప్పేం లేదు దానికి. మనకి ఎప్పుడైనా ఏడుపు వచ్చింది అనుకోండి, ఏడు చేస్తేనే మంచిది. స్వామి వివేకానంద తన బాగా క్లోజ్ గా ఉండడు స్నేహితుడు, అతను నిజంగా ఏడ్చి ఏడుపు వచ్చేస్తుంది. ఏడుపు వస్తే ఆక్షేపించాడు, ఇదేంటే నువ్వు సన్యాసి, ఎర్రబట్టలు కట్టుకున్నావు, నువ్వు గృహస్థు కాదు సన్యాసి, మామూలుగా గృహ పామరుడు ఏడ్చినట్టు ఏడుస్తున్నావు, ఇదేంటే నువ్వు వివేకానంద అంటున్నారు, నేను మామూలుగా ఏడుస్తున్నావు, ఏదో సంటిపిల్లవాడు ఏడుస్తున్నట్టు ఏడుస్తున్నావు, అయితే నువ్వు జ్ఞానం అనుకుంటున్నారు, ఇదేంటి ఏడిపోయింది మామూలుగా ఏడుస్తున్నావు అంటే, అప్పుడు ఏమన్నాడంటే నేనేమో గోడను కాదు, ఆ స్తంభాన కాదు, రాయిని కాదు, రప్పన కాదు, నీలాగా నేను మనిషిని ఏడుపు వచ్చింది ఏడుస్తున్నా అన్నాడు. అది నేచురల్, తప్పేమో దానికి ఏం పర్వాలేదు. నేను ఒకవేళ నన్ను జ్ఞానం అనుకున్నా అనుకోకపోయినా దానివల్ల నేనేమో రాయిని కాదు, స్తంభాన కాదు, గోడను కాదు. ఒకవేళ మీరు నన్ను జ్ఞానం అనుకోకపోతే నాకు వచ్చి నష్టం అసలు లేదు, నాకు వచ్చిన నష్టం ఏంటి, నాకు ఏడుపు వచ్చింది ఏడుస్తున్నానన్నాడు. మీరేదో అనుకుంటారు, నా ఏడుపై కవర్ చేసుకుంటాను. పోనీ వివేకాన్ని ఏడిచాడు, వివేకాన్ని ఏడిచాడు జ్ఞాని కాదు అనుకుంటారు, మీరు నాకు వచ్చిన నష్టం ఏంటి. ఇప్పుడు మనకి ఎప్పుడైనా సహజంగా ఏడుపు వచ్చినప్పుడు ఏడవటం మంచిదే, ఆ కృత్రిమ నా చుట్టాలు వచ్చేది ఏడుపు మొదలు పెట్టాను అసలు. అంటే కృష్ణుడు గీతలో ఏమని చెప్పాడంటే, పరమాత్మ బతుకున్న వాళ్ళ గురించి ఆడవు, కొంతమంది ఎక్కువ చచ్చిపోతే ఎప్పుడు వెళ్ళిపోతారని అనుకుంటా ఉంటాం. కృష్ణుడు చెప్పింది గీతలు ఏంటంటే, బతుకున్న వాళ్ళ గురించి ఆడవకుండా వాళ్ళకి చావు రాలేదని, చనిపోయిన వాళ్ళ గురించి వీళ్ళు ఇంకా ఎక్కువ కాలం బతకలేదని అలా అటు ఏడవకండి ఇటు ఏడవకండి. బతుకున్న వాళ్ళ గురించి దుఃఖపడద్దు, వాళ్ళు చనిపోతే దుఃఖపడద్దు, వాళ్ళు ఎందుకు చనిపోయారని. బతుకుంటే వీళ్ళకి ఇంకా చావు రాలేదని అలా అనుకోవద్దు, అలాగనుకోవద్దు, ఇలాగనుకోవద్దు. బతికుండగా సేవ చేయటం, చనిపోయిన తర్వాత నిర్మూలంగా శాంతిగా ఉంటాం. మీ శాంతి కూడా పోస్ట్ మ్యాన్ ఏ విధంగా అయితే పోస్ట్ ఆఫీస్ పని చేస్తాడో, ఆ చనిపోయిన వాళ్ళ గురించి మీకు సహృదయం ఉంటే, మీకు శాంతి ఉంటే, వాళ్ళ పట్ల మధురమైన భావాలు, వాళ్ళ తీపి మీ తీపి జ్ఞాపకాలు అలా వస్తాయంటే, భగవంతుడు పోస్ట్ ఆఫీస్ పని కూడా చేస్తాడు. మీ సౌహృదయాన్ని, మీ శాంతిని ఆ జీవుడు ఏ లోకంలో ఉన్నా మీకు అందజేస్తాడు. ఏడవటం కాదు, వాళ్ళ పట్ల శాంతిగా ఉండండి, వాళ్ళ గురించి ప్రార్థించండి. ప్రార్థన ముఖ్యం, వాళ్ళు ఉత్తమ స్థితి పొందాలని వాళ్ళ కోసం మీరు ప్రార్థించండి. మీ ప్రార్థనా బలం, ప్రార్థన ముఖ్యం, వాళ్ళు ఉత్తమ స్థితి పొందాలని వాళ్ళ కోసం మీరు ప్రార్థించండి. మీ ప్రార్థనా బలం భగవంతుని తీసుకెళ్లి వాళ్ళకి అందజేస్తాడు. పోస్ట్ ఆఫీస్ పని కూడా చేస్తాడు భగవంతుడు. చనిపోయిన వాళ్ళ పట్ల, వాళ్ళ పట్ల సౌహృదయం, వాళ్ళ పట్ల ఆప్యాయత ఉండాలి. మన శాంతిని వాళ్ళు పంపించాలి. వాళ్ళు బతికుండగా మనల్ని ద్వేషించారనుకోండి, అనుకోండి మాట, మీ ఇంట్లో మీ అత్తగారు ఎవరైనా చనిపోయారనుకోండి, వాళ్ళు బతికుండగా మిమ్మల్ని ద్వేషించారు అది మర్చిపో, వాళ్ళు ప్రేమించారనుకో, మళ్ళీ ఈ మాట ఎవరు చెప్పకుండా. మన ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే వాళ్ళు బతికుండగా మన మీద ఎప్పుడో కోపం చూపించవచ్చు, వాళ్ళు ద్వేషించవచ్చు కూడా, ప్రేమించవచ్చు. కొన్ని కొన్ని సందర్భాల్లో మన ఇంట్లో వాళ్ళు మనం ప్రేమిస్తారు, కొంతమంది సందర్భాల్లో ద్వేషిస్తారు, కొంతమంది కోపం పెట్టుకుంటారు, లేకపోతే వాళ్ళకి ఆస్తులు మనకు కొంచెం తక్కువ ఉండొచ్చు, తక్కువ ఇవ్వచ్చు, ఏదో గొడవలు ఉంటాయి, అన్ని సంసారం ఏదో గొడవలు ఉంటాయి. ఆ బతికొండగా వాళ్ళు మనం సరిగ్గా, ఆ బతికొండగా వాళ్ళు మనం అగౌరవ చేయొచ్చు, బతికొండగా వాళ్ళు మనం ప్రేమిస్తే ఆ ప్రేమను జ్ఞాపకం పెట్టుకోవాలి, మనం గౌరవిస్తే ఆ గౌరవాన్ని జ్ఞాపకించుకోవాలి, బతికొండగా వాళ్ళు ద్వేషించారనుకున్న ద్వేషాన్ని మర్చిపోవాలి, బతికొండగా వాళ్ళని ప్రేమిస్తే ఆ ప్రేమను జ్ఞాపకం పెట్టుకుని, బతికొండగా వాళ్ళు ద్వేషిస్తే మనం ఆ ద్వేషాన్ని మర్చిపోతే ఆ చనిపోయిన జీవుడికి మన వల్ల సహాయ సహకారాలు. అని వాళ్ళు ప్రేమించారు కదా, మన స్నేహితులు చనిపోవచ్చు, మన బంధువులు చనిపోవచ్చు, భక్తులు చనిపోవచ్చు, వాళ్ళు మన వాళ్ళు మనల్ని ప్రేమించారు. ప్రేమ ఎప్పుడైనా ప్రేమించారు కూడా, ఎప్పుడైనా ఆదరణగా మనతో మాట్లాడారు, ఆ చేతులు ఏమన్నా మనకు సహాయం చేసి అనుకోండి, ఆ కళ్ళలో వాళ్ళ ప్రేమను మనకు చూపించారనుకోండి, లేకపోతే మనసులో వాళ్ళ ప్రేమని మాటలో, మనసులో మన మీద వాళ్ళ ప్రేమను చూపి అది జ్ఞాపకం పెట్టుకుందాం. వాళ్ళు ఎప్పుడైనా ద్వేషం చూడటం బతికుండగా ఆ ద్వేషాన్ని మర్చిపోదమ్మా. అయితే నీకు మానసిక అవరోధాలు వస్తాయి. మానసిక అవరోధాలు అంటే ఏంటి? నీ రాగ, నువ్వు ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందాలనుకున్నప్పుడు నీ రాగ, నీ ఇష్టాయిష్టాలు నీకు అడ్డొస్తాయి. బయట వాళ్ళు నీ శత్రువులు ఏం చేస్తారంటే నిన్ను అభివృద్ధిలోకి రాకుండా లాగేస్తూ ఉంటారు. ఏమైనా అప్పుడు నువ్వు ఏం చేయాలి? ఆత్మబలాన్ని ఏం చేయాలి? ఆత్మబలాన్ని బయట నీ శత్రువులు నేను వెనక్కి లాగేయచ్చు నువ్వు అభివృద్ధిలోకి రాకుండా. లోపల నీ గుణాలు కూడా నేను వెనక్కి లాగేస్తూ ఉంటాయి అభివృద్ధిలోకి రాకుండా. బాహ్యంగా ప్రతిబంధకాలు ఉంటాయి, లోపల ప్రతిబంధకాలు ఉంటాయి. ఇవన్నీ నువ్వు తట్టుకుంటేనే నీ ఇంటికి నువ్వు వెళ్ళటం. ఇక్కడ మనం ఇక్కడ ఏదో దిండి వచ్చాము, ఇక్కడ వచ్చింది పెట్టిందలా తినేస్తే ఇంక ఇంటికి ఎలా వెళతాం? జాగ్రత్తగా ఉంటే మనం వచ్చిన ఇంటికి మనం జాగ్రత్తగా వెళతాం. జన్మకో శివరాత్రి ఏదో ఇక్కడికి వచ్చిందలా తినేస్తే ఇంటికి వెళ్తాను బదులు హాస్పిటల్కి వెళతాం. సత్యాన్వేషణలో ఉన్నప్పుడు కూడా నీకు ఇంట్లో శత్రువులు వస్తారు, వీధిలో శత్రువులు వస్తారు. వీళ్ళందరూ నీకు అపకారం చేస్తున్నారు అనుకోకు. నీ మానసిక బలం, నీ మనోబలాన్ని పెంచడానికి, నీ మీద నీకు విశ్వాసం పెంచడానికి, నీ ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి, నీ ఆత్మనిష్ట పెంచడానికి, నీ ధైర్యాన్ని పెంచడానికి వాళ్ళకి తెలియకుండా వాళ్ళు నీకు సహాయం చేస్తున్నారు. ఇంకోటి ఇందులో ఒక రహస్యం మీరు జ్ఞాపకం పెట్టుకోండి. శాస్త్రంలో వాసనలో వాసనలో వాసన అంటే వేదాంత పుస్తకాల్లో వస్తాం. ఈ వాసనలని, తలంపులని, కోరికలని అని వేదాంత పుస్తకాలు పడికట్టు మాట. వాసనలకి చైతన్యానికి సంబంధం లేదు, కోరికలకి చైతన్యానికి సంబంధం లేదు, తలంపులకి చైతన్యానికి ఏమి సంబంధం లేదు. ఈ వాసనలు రానివ్వండి, కోరికలు రానివ్వండి, తిప్పలు రానివ్వండి, ఇష్టాలు రావండి, ఇవన్నీ అహంకారానికి, దేహము లేనండి తలంపుకి. అది ఆ గడప దాడితే ఏమి లేదు. వాసన అనేటప్పుడు కదా అహంకారానికి చెందిన వస్తువే కానీ చైతన్యానికి సంబంధించిన వస్తువు. తలంపు అనేటప్పుడు కదా అహంకారానికి సంబంధించిన వస్తువు కానీ చైతన్యానికి సంబంధించిన వస్తువు. మనిషికి జన్మ ఎవరు తీసుకొస్తారు? వాసన తీసుకొస్తుంది. భగవాన్ ఎవరికైనా చెప్పువారు, ఎవరికైనా ఇలా చెప్తే వాళ్ళకి అర్థమైంది కాదు. అప్పుడు భగవాన్ వాళ్ళ మీద చిరాకు పడేవారు కాదు, విసుగు పడేవారు కాదు. అసలు విసుగు చెందేవాడికి విద్య రాదని కొంతమందికి మాట్లాడితే విసుగు, అన్నం తినమంటే విసుగు. విసుగు చెందేవాడికి విద్య రాదని, ఏ విద్య రాదు, భౌతిక విద్య రాదు, ఆత్మ విద్య రాదు. భగవాన్ ఎవరితోటి ఇలా ఏదైనా ఆత్మ గురించి చెప్తాండి, చైతన్యం గురించి, వాళ్ళకి అర్థమైంది కాదు. కొంతమంది అర్థం కాకపోతే ఏమి చేస్తాం? మరి మనం ఏం చేస్తాం, ఏమి చేయగలం? వాసన అంత బలీయంగా ఉన్నది అంటే మనం చెప్పే మాట వాళ్ళకి అర్థం అనేటం లేదు. వాళ్ళు మంచి వాళ్ళే, వాళ్ళ వాసన వాళ్ళకి అర్థం అనే ఉండటం లేదు. ఏమి చేస్తాం మరి? ఆ మనిషి ఏం అనుకోరు కాదు, ఆ వాసన బలీయం అనేది, ఆ వాసన వాళ్ళకి అర్థం అనే ఉండటం లేదు. ఏమి చేస్తాం, ఏమి చేయగలం మరి అంతే, మరి వాళ్ళ వాసన వాళ్ళకి అర్థం అవటం లేదు అని కోపం తెచ్చుకునేవారు కదా, జాలే చూపించేవారు. అది అది వాసన ఎవరికి? వాసన వాసన అంటే ఎవరికైనా అది అహంకారానికి, మనస్సుకి. చైతన్యానికి వాసన గట్టి సంబంధం లేదు. నీ మనస్సుతోటి ఇంద్రియాలతో పోగు చేసుకున్నాను అంతే. అందుకని నీ చైతన్యానికి గొడవలకి ఏం సంబంధం లేదు. నువ్వు బ్రహ్మమయ్య ఉన్నావు, అంతా బ్రహ్మం ఉంది, ఈ లోపల ఉంది, బయట ఉంది, అంతటా బ్రహ్మమే. ఆ బ్రహ్మం నీవై ఉన్నావు. అది నీకు అనుభవంలోకి వచ్చే వరకు వాసనే నువ్వు అనుకుంటావు. దేహబుద్ధి ఉన్నవాడికి, శవబుద్ధి ఉన్నవాడికి, దేహాభిమానం ఉన్నవాడికి దేహగతమైన నేనికి, శవగతమైన నేనికి, ఈ మనోగతమైన నేనికి, బుద్ధిగతమైన నేనికే ఈ వాసన వస్తానని నీకు తెలియదు. నీకు ఆత్మకే ఈ వాసన ఉంది, చైతన్యానికి ఈ వాసన ఉందని నీకు అలా అనిపిస్తుంది. కానీ అది నిజం కాదు. నీకు కోటి వాసన ఉన్నాయి, నీ చైతన్యానికి దీనికి ఏం సంబంధం లేదు. ఏమైనా దేహాభిమానం ఉన్న వాడికే, దేహం లేనైనా తలంపుకి, అహంభావనకే. ఈ అహంభావన తగ్గటానికి ఎవరో చేస్తే ఇతరులను ఉద్ధరించేద్దామని కాదు, స్వార్థం లేకుండా ఏదో కొంత పని చేయమని స్వార్థం లేకుండా కొంచెం భక్తి ఈశ్వరుడు పట్ల, భక్తి భక్తి కోసమే, ప్రేమ కోసమే అలా ప్రాక్టీస్ చేయమని అహంభావన తగ్గించటం. ఒకటే దృష్టిలో పెట్టుకోండి, లోకంలోకి వచ్చి మనం ట్రైనింగ్ కోసం వచ్చాము. ఇది ట్రైనింగ్ గ్రౌండ్. ఫుట్బాల్ గ్రౌండ్ లో ఫుట్బాల్ ఎలా ఆడుకుంటారో, వాలీబాల్ గ్రౌండ్ లో వాలీబాల్ ఎలా ఆడుకుంటారో, మనం లోకంలోకి ట్రైనింగ్ అవటానికి వచ్చాం. ఆ ట్రైనింగ్ అయిన తర్వాత మనం శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఒక క్షణం కూడా ట్రైనింగ్ పూర్తయిన వెంటనే ఒక క్షణం కూడా ఈ శరీరం ఈ భూమి మీద ఆగదు. ఈ దేహ ప్రారంభాన్ని బట్టి మీరు రాష్ట్రంలో ఉన్న ఆ జ్ఞాన సముపార్జనకి, అమృతానుభవం పొందటానికి ప్రయత్నం చేయండి. అనవసరంగా చిల్లర విషయాలకి, చిల్లర విషయాల మీద, చిన్న చిన్న విషయాల మీద, స్వల్ప విషయాల మీద మీరు కాలాన్ని పాడు చేసుకోకండి. ఆ పొందే వస్తువుని ఏదో పెద్ద వస్తువునే పొందండి. స్వల్ప విషయాల మీద మీ మనస్సు, ఆ స్వల్ప విషయాల మీద మీ మనస్సును పెట్టుకుంటే గమ్యాన్ని మర్చిపోతారు, పొందవలసినటువంటి స్థితిని మర్చిపోతారు. ఆ పెద్ద వస్తువు పరబ్రహ్మం మీకు దొరకదు, మీకు చేతికి దొరకదు. ఎప్పుడు కూడా ఈ లిటిల్ థింగ్స్, పెట్టి థింగ్స్ మన మనసులో పెట్టుకుంటే బిగ్ థింగ్స్ మన చేతికి అందవు. ఇప్పుడు ఎవరైనా మనతో పేచీలు మొదలెట్టారనుకోండి, మనం కూడా వాళ్ళతో పేచీలు పడతా ఉంటాం. అందుకు అందుకోవాల్సిన వస్తువులు మిస్ అయిపోతాం. అదే మాయ. సరిగ్గా మా భగవంతుడు మాయలో పట్టమంటే అదే అసలు వస్తువును పోగొట్టుకుంటాం. ఈ చిల్లర గొడవలోకి వెళ్ళిపోతుంది. అంటే మనస్సు భగవంతుడి పాదాల మీద ఉండాలి, చేతులు పని మీద ఉండాలి. అయ్యే భగవంతుడు గీతలో చెప్పింది, లోకమాన చిలగ్గారికి భగవద్గీతకి వ్యాఖ్యానం రాస్తే ఈ శ్లోకం దగ్గరికి వచ్చేవాడు కదా పొంగిపోతాం. కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచం, రెండు అధ్యాయంలో వస్తుంది, ద్వితీయం అద్వితీయం అంటారు. అంటే భగవంతుడు ఏం చేశాడంటే ఆయన చెప్పవలసిన మాటలన్నా రెండు అధ్యాయంలో చెప్పేశాడు. చెప్పేసి తర్వాత నోట్స్ అనమాట డీటెయిల్ గా చెప్పుకుంటూ వెళ్ళాడు. ఇది ఒకటే మీరు అర్థం చేసుకోవాలని చెప్పాడు. ఇది అర్థం చేసుకుంటే నీకు జ్ఞానం వస్తుందని చెప్పాడు. ఒక్కటే శ్లోకం, నీకు పని చేయటానికే పనికి వస్తాను, పనికే నీకు అధికారం ఉంది, దాని ఫలితం మీద నీకు అధికారం లేదు. అంటే ఏంటి అధికారం లేదంటే, నువ్వు ఆశించినా ఆశించకపోయినా వచ్చేది వస్తుంది, ఆశించకపోతే నువ్వు ఆశించావని ఎక్కువ రాదు, ఆశించకపోతే తక్కువ రాదు, అది నీ చేతిలో లేదు. అసలు భగవంతుడు ఏమంటున్నాడంటే నీ చేతిలో ఉన్న పని నువ్వు చెయ్యి, నా చేతిలో ఉన్న పని నీకు అనవసరం. చేస్తాను చేయను, చేస్తాను చేయను, అదంతా వదిలేదు. చేసినా అనుగ్రహమే చేయకపోయినా అనుగ్రహమే, అదే లతా మంగేష్కర్ చెప్పింది. చేసినా దయ్య, చేయకపోయినా దయ్య, మాట్లాడినా దయ్య, మాట్లాడకపోయినా దయ్య. కర్మణ్యవాధికారస్తే మా, నువ్వు నీ చేతిలో ఉన్న పని నువ్వు చెయ్యి, ఫలితం నీ చేతిలో లేదు. అసలు నీ చేతిలో వచ్చేదేదో వస్తుంది, రానిదేదో రాదు. వచ్చినప్పుడు పొంగిపోకు, రాదు రానప్పుడు కుంగిపోకు. దీనివల్ల ఏమవుతుందంటే వచ్చినప్పుడు పొంగిపోతున్నావు అనుకో, రానప్పుడు కుంగిపోతున్నావు అనుకో, నువ్వు దేవుడికి దూరం అవుతావు, ప్రకృతికి దగ్గర అవుతావు. నీ జన్మ మరణ ప్రవాహాలు పెరుగుతాయి, కొత్త వాసనలు వస్తాయి, ప్రవాహం పెరుగుతుంది. 100 జన్మలతో ఆగిపోయి జీవితం 1000 జన్మలకు పొడిగించబడుతుంది. ఈ అప్సోడ్ డౌన్స్. ఈ సూత్రం ఇది బాగా అర్థం చేసుకోండి. మీరు నీ చేతిలో ఉన్న పని గురించి అని నువ్వు ఆలోచించవద్దు. వస్తే పొంగిపోవద్దు, రాకపోతే కుంగిపోవద్దు. యూనిఫార్మ్ గా ఉండు, ఈవెన్నెస్ ఆఫ్ మైండ్ యూనిఫార్మ్ గా ఉండు. ఇంకేంటంటే నీ చేతిలో పని నువ్వు చెయ్యి, నీ చేతిలో లేని పని గురించి ఆలోచించకు. ఇది చెప్పారు. కర్మఫలం పట్ల కర్మఫలానికి ఏసువు కావద్దు. అంటే కర్మఫలాన్ని ఆశించకు, అది వచ్చేదేదో వస్తుంది, రానిదేదో రాదు. దానికి నువ్వు కారణం అంటే ఇది నేను చేశాను అనుకోవద్దు, దాన్ని ఆశించొద్దు. కర్మఫలం నీ చేతిలో లేదు, నా చేతిలో ఉందంటున్నానని కర్మ మీద విరక్తి పెట్టుకోవద్దు. ఇది 4 కోళ్ళు మాంసం. అంటే ఆ భగవద్గీత రహస్యం అంటే ఈ శ్లోకంలో ఉందని చిలగ్గారు చెప్పారు. అంటే ఎందుకంటే మనం చేసే పని కూడా మనం హృదయం విషాదం అవటానికి, జ్ఞానం కలగటానికి ఆ పని కూడా మనకు సహకరించేటట్టుగా ఉండాలి. అది అంటే పని విడిచిపెట్టద్దు, నేను చేస్తున్నాను తలంపు విడిచిపెట్టి, కర్తృత్వం విడిచిపెట్టి. అది ఒక ఉపనిషత్తుగా చెప్తాడండి, భోగవాసన భేదవాసన, భోగవాసన భేదవాసన పోయిన వాడికి అమృత అనుభవం కలగకుండా ఎలా ఉంటుంది? నువ్వు నేననేటువంటి వేరు బుద్ధి పోయినప్పుడు, ఆ సెపరేట్నెస్ పోయినప్పుడు, కొంతమంది ఒకే కంచంలో 2 చేతులు కలిపి తింటా ఉంటారు. అది అశుచి అయినా వాళ్ళని చూస్తే నాకు చాలా ఇష్టం. ఒకసారి ముస్లింస్ లో ఉండేది, మనం ఎవరి కంచంలో ఆడే తింటాం, ముస్లింస్ ఒకే కంచంలో కలుపుకుని ఇద్దరు ముగ్గురు తింటా ఉంటారు. ముస్లింస్ నేను ఒకసారి చైనీస్ లో చూశాను, ఒకే కంచంలో కలుపుకుంటారు, ఇద్దరు ముగ్గురు కలిపి ముస్లింస్ మనకు అలవాటు లేదు. అది నాకు ఆశ్చర్యం వేస్తుంది. మరి ఆడి తినేస్తాడమని గబగబా తింటాడు. అది అనారోగ్యం మీరు అనుకోవచ్చు, ఆ లోపల భావన నాకు చాలా ఆశ్చర్యం. ముస్లింస్ ఎలా తింటారు? ఒకే కంచంలో కలుపుకుంటారు, ఇద్దరు ముగ్గురు తింటారు, మళ్ళీ ఆకాంక్షలోనే మళ్ళీ కలిపి సరిపోలేదు అనుకోని ఆకాంక్షలోనే మళ్ళీ కలుపుకుని ఇద్దరు ముగ్గురు తింటారు. అది ఆ భావన ముస్లింస్ లో ఉంది. అలాగ ఎందులని కూడా లేదు, ఆ లోపల అనురాగం. ఈ కర్తృత్వం అని చెప్పాడు, ఉపనిషత్తులు చెప్పాడు. ఈ 2 విడిచిపెట్టండి. ఇందులో సంపాదించేది ఏమి లేదు, విడిచిపెట్టవలసినవి ఎక్కువ ఉన్నాయని. 1 భేదవాసన, 2 భోగవాసన. అంటే భోగం జీవితంలో అని చెప్పి ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేయాలి, భోగం అనుభవించాలి. భోగం నీ వేరు నేను వేరే భేద బుద్ధి ఒకటి. భోగం జీవితంలో అని చెప్పి భోగం అనుభవించాలి, భోగం అనుభవించాలి అనుకోండి. భోగం ఎంజాయ్ చేయాలి, లైఫ్ ఎంజాయ్ చేయాలని. ఆ మామిడి పండు టెంక నాకినట్టు నాకటం జీవితం. అలా కొంతమందికి 100 సంవత్సరాలు వచ్చిన లోకాన్ని అలా నాగుతూ ఉంటారు. 1 భోగవాసన, 2 భేదవాసన. నీ వేరు నేను వేరేనటువంటి భేద బుద్ధి ఒకటి. మనం ఎన్ని భోగాలు ఉంటే అన్ని భోగాలు అనిపించారు, చావు వచ్చేస్తాను, మనకి ఇంకా భోగాలు అనిపించాలి, భోగాలు అనే ఈ 2 వాసనలు విడిచిపెట్టి నీ హృదయంలో ఉన్న సద్వస్తు నీకు ఏరుకులోకి వస్తుంది, అమృత అనుభవం పొందుతావు. భోగవాసన భేదవాసన. అయితే నేను ఈ పని నేను బంధించదు, ఈ పని నేను చేస్తున్నాను తలంపు బంధిస్తుంది. నువ్వు విడిచిపెట్టవలసింది పనిని కదా, తలంపుని విడిచిపెట్టు. అంటే కర్తృత్వాన్ని విడిచిపెట్టు. కర్తృత్వానికి మరొక పేరు అహంభావన. అహంభావం ఉన్నవాడికి కర్తృత్వం ఉంటుంది, కానీ అహంభావం లేని వాడికి కర్తృత్వం ఉంది. ఈ మాటలు చూసి మీరు కంగారు పడకండి. ఈ వేదాంత పరిభాషలో వచ్చే మాటలను చూసి మీరు తొట్టిపాటు పడకండి. అహంభావానికి మరొక పేరే కర్తృత్వం. అహంభావం లేని వాడికి అహంభావం ఉన్నవాడికే కర్తృత్వ భావన వస్తుంది. అహంభావం లేని వాడికి కర్తృత్వ భావన రాదు. ఇది నేను చేస్తున్నానే ఫలం పోరాదు. కర్తృ అజ్ఞయా ప్రాప్తితే ఫలం. ఆ కర్తను అర్థం చేసుకుంటే మీ కర్తృత్వ భావన రాదు. ఈశ్వరుడు కర్త అనుకోవటం లేదు, మీరు నేనే కర్తను అనుకోండి. మీ వల్ల ఏదైనా పని అయిందనుకోండి, అనుకోండి ఆ పని అయ్యేట ఆ పని అది ఈశ్వరుడు సంకల్పంలో ఆ పని అవుతుంది. ఈశ్వరుడు ఏం చేస్తాయంటే మీ వల్ల పని అయ్యే యోగం ఉంటే ఆయన చేసి గౌరవాన్ని మీకు ఇస్తుంది. మీరు అక్కడ చోటు సంతృప్తి పడరా, పని కూడా నేనే చేశాను అనుకుంటారు. పని కూడా మీ శరీరాన్ని ఇలా తిప్పుతాడు, అలా తిప్పుతాడు, ఇలా తిప్పుతాడు, అలా తిప్పుతాడు, ఇలా తిప్పుతాడు, హృదయంలో ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు. మీ జీవుని అటు తిప్పుతాడు, ఇటు తిప్పుతాడు, ఇటు తిప్పుతాడు. ఆ పని అయ్యే విధానంగా ఆయన చేస్తాడు. అది ఆయన కర్త, అది మీరు కర్త అనుకోవటం. అజ్ఞానం కర్త భగవంతుడే. కర్త ఎవడు? జీవుడు కర్త కాడు, భగవంతుడే కర్త. భగవంతుడే కర్త, కానీ నువ్వు కర్త అనుకుంటున్నావు. ఆయన చేత దుఃఖం నేను గంట పడతాను. నీకు సుఖం వచ్చినప్పుడు ఈశ్వరుని దయ అనుకుంటున్నాడు, మరి కష్టం వచ్చినప్పుడు ఈశ్వరుని దయ కదా. నామరూపాల్లో ఏముందండి? నామరూపాల్లో ఏమి లేదు. మంచి నీళ్ళు ఎలా తీసుకురండి అంటాం, అది ఎందుకు పోసుకొస్తాడు? గ్లాసులో పోసు. ఆ గ్లాసు ఎందుకు తెచ్చాడు మనకి? మంచి నీళ్ళు తేవడానికి వచ్చాడు. ఆ గ్లాస్ ఎందుకు తెచ్చాడు మనకి? మంచి నీళ్ళు ఇవ్వడానికి తెచ్చాడు. గ్లాసు ముఖ్యం కాదు, కానీ గ్లాసు ఉంది, గ్లాసు ముఖ్యం కాదు, మంచినీళ్ళు ముఖ్యం. భగవంతుడు రూపాన్ని ధరించాడు అనుకోండి, నామం ధరించాడు అనుకోండి, ఆ మంచినీళ్ళు తీసుకురావడానికి గ్లాస్ ఎలా ఉపయోగపడుతుందో, భగవంతుడు అనేవాడు ఉన్నాడని తెలియటం కోసం ఆ రూపం నామం అని. కానీ అక్కడ మీరు అక్కడ రూపం నామం ముఖ్యం కాదు. ఇప్పుడు గ్లాస్ తోడు మంచినీళ్ళు తెచ్చాడు, గ్లాసు ముఖ్యం కాదు, కానీ గ్లాసు లేకుండా మనకు మంచినీళ్ళు రావు. అలాగే భగవంతుడు ఉన్న భగవంతుడు ఎప్పుడైనా అవతారం ఇచ్చినప్పుడు రూపం ధరిస్తాడు, నామం పెట్టుకుంటాడు. అక్కడ నామరూపాలు ముఖ్యం కాదు, అక్కడ లోపల పదార్థం. గ్లాసులో ఉన్న గ్లాసు ముఖ్యం కాదు, గ్లాసులో ఉన్న నీళ్లు ముఖ్యం. అలాగే భగవంతుడు ఒక రూపం ధరించినా, ఒక నామం పెట్టుకున్నా అక్కడ నామరూపాలు ముఖ్యం కాదు, లోపల జ్ఞానం. షిరిడి సాయిబాబా ఏ పండుగ చేసుకున్నా చేసుకోకపోయినా గురు పౌర్ణమి చేసుకోండి అనేవాడు. గురువు అంటే ఈ సూర్యుడు బయట ఉన్న చీకటిని పోగొడతాడు, లోపల ఉన్న చీకటిని పోగొట్టేవాడు గురువు. మీరు మిగతా పండుగలు చేసుకున్నా చేసుకోకపోయినా గురు పౌర్ణమి చేసుకోండి. గురువు అంటే అజ్ఞానాన్ని పోగొట్టేవాడు, చీకటిని పోగొట్టేవాడు. కానీ మీకు దీపావళి చేసుకోవడం ఇష్టం ఉన్నా లేకపోయినా, లేదా సంక్రాంతి చేసుకోవడం ఇష్టం ఉన్నా లేకపోయినా, మీరు చేసుకుంటే చేసుకోండి, అయితే మానతే మాన. కానీ గురు పౌర్ణమి విడిచిపెట్టద్దు, మిస్ అవ్వద్దు అన్నాడు బాబా అనేవాడు. ఎంకరేజ్ చేసేవాడు. ఏం చేద్దంటే ఆ మోక్షం మనం పొందటానికి దైవానుగ్రహం ఎంత ముఖ్యమో, భగవద్ అనుగ్రహం ఎంత ముఖ్యమో, గురువు అనుగ్రహం కూడా అంతే. మరి అందరికంటే గొప్ప వీరుడు కర్ణుడు, కానీ గురువు అనుగ్రహం లేదు, ఈశ్వర అనుగ్రహం. మహావీరుడు కర్ణుడు, ఎవరో దేవత దేవతానుగ్రహం లేదు, గురువు అనుగ్రహం లేదు, ఈశ్వర అనుగ్రహం లేదు, పతనం అయిపోయాడు. అవటానికి వీరుడే, ప్రజానికి దానకర్ణుడని పేరు, దానకర్ణుడని పేరు. కానీ ఈశ్వర అనుగ్రహం పొందలేకపోయాడు, గురువు అనుగ్రహం పొందలేకపోయాడు, పతనం అయ్యాడు. మనకి ఎన్నున్నప్పటికీ ఈశ్వర అనుగ్రహం లేకపోతే ఒకటి లేని సున్నలే, ఒకటి లేని సున్నలు ఎన్ని సున్నలున్నా వాటి విలువ లేదు. అంచేది నువ్వు తలంపులు పెట్టుకోకు, సంకల్పాలు వికల్పాలు, సంకల్పాలు వికల్పాలు పెట్టుకో. సంకల్పాలు వికల్పాలు లేకుండా ఉండు. సంకల్పమే సంసారం, సంసారం అంటే సంకల్పమే సంసారం. సంకల్పం లేని వాడికి సంసారం లేదు. అంచేది నేను చేస్తున్నాన తలంపులే. ఆ కర్తృరాజ్ఞగా ఆ ఈశ్వరాజ్ఞంలో జరగవలసింది జరుగుతుంది, జరగరానిది జరగదు. ఒకవేళ జరగవలసి ఉన్నప్పుడు నువ్వు ఆపు చేయలేవు. ఇప్పుడు మీలో ఎవరికైనా బాగుపడే యోగ్యత ఉందనుకోండి, మనం నేను ఆపు చేయాలంటే ఆపు చేయలేనా? మీలో ఎవరికైనా బాగుపడే యోగ్యత ఉన్నప్పుడు నేను ఆపు చేయగలను? ఈశ్వరాజ్యనేది, మీరు బాగుపడాలనేది ఈశ్వరాజ్యన. మీకు ఎవరికైనా గౌరవం వస్తుందనుకోండి, నేను అసూయపడి మీ గౌరవానికి భంగం చేయను, నేను అసూయపడే కొద్ది మీ గౌరవం పెరుగుతుంది. మీ దేహ ప్రారంభంలో ధనం రావాల్సి ఉంటే ధనం వస్తుంది, చదువు రావాల్సి ఉంటే చదువు వస్తుంది, గౌరవం రావాలంటే గౌరవం వస్తుంది. నేను ఆపు చేయాలంటే ఆపు చేయలేనది, నేను ఆపు చేసిస్తే ఇంక ఈశ్వరుడు ఎందుకు? మీ గౌరవాన్ని నాకు ఆపు చేసి శత్రు ఉన్నప్పుడు ఇంక ఈశ్వరుడు ఎందుకు అక్కడ? పైన ఎందుకు? వాడెందుకు? కంట్రోలర్ ఎందుకు ఇంక? అసలు ప్రభు ఎందుకు? యజమాని ఎందుకు ఇంక అక్కడ? మీకు యజమాని, నాకు యజమాని, పంచభూతాలకు యజమాని, ఆయన ఎందుకు? మీ యొక్క అభివృద్ధి నేను ఆపు చేయగలిగితే ఇంకా భగవంతుడు ఎందుకు అసలు అక్కడ? వచ్చేది ఏదో వస్తుంది, రానిది ఏదో రాదు. అది ఈశ్వరాజ్ఞని బట్టి, ఈశ్వర నియమం అది, ఈశ్వర నియమం. మీకు ఏదైనా మోక్షం వచ్చి యోగం ఉంటే నేను ఆపు చేయండి, ఆపు చేయలేను. ఇచ్చేవాడు ఇవ్వాలనుకున్నప్పుడు నేను ఎక్కడ ఆపు చేస్తాను మీకు? అనవసరం ఇటువంటి విషయాల్లో పెట్టుకుని మన మనస్సును పుండి చేసుకోకూడదు. అయితే మీ ప్రేమని అది జ్ఞాపకం పెట్టుకుంటే సరిపోతుంది. నాకు సంబంధించి మీ ఆప్యాయతనే మీ ప్రేమను జ్ఞాపకం పెట్టుకుంటే సరిపోతుంది. నాకు సంబంధించిన జరగవలసింది ఏదో జరుగుతుంది, జరగడానికి జరిగే జరగదు. ఇప్పుడు నీ దేహం ద్వారా ఏ పని అయితే జరగవలసి ఉందో ఆ పని ఇష్టంగా చెయ్యి. ఒకవేళ నీ దేహం ద్వారా ఆ పని జరగవలసింది లేకపోతే జరగదు ఇంకా. అది నువ్వు ఆ పని నీ వంతుకు రాదు. అసలు నీ వంతుకు వచ్చిన పని మటుకు నువ్వు అజాగ్రత్తగా చేయొద్దు, అజాగ్రత్తగా చేయొద్దు, బద్దకించకు, శ్రద్ధగా చెయ్యి. నీ వంతుకు వచ్చిన పని, నీ వంతుకి ఆ పని రాదనుకో, ఎందుకు రాలేదని ఆశించొద్దు. మరి ఆ పని కోసం ఎదురు వచ్చిన నీ చేతిలో ఉన్న పని శ్రద్ధగా చెయ్యి. నీ చేతికి నీ చేతిలో లేని పని, నీ సంబంధం లేని పని కోసం చూడకు. నీ చేతి భగవంతుడు ఏ పని అయితే నీకు కేటాయించాడు, ఈ లోకంలో ఏ పని చేయడానికి భగవంతుడు నీకు కేటాయించాడు, నీ కేటాయించిన పని నువ్వు శ్రద్ధగా చేయి చాలు. అదే నిన్ను ఈశ్వరుడు పాదాల దగ్గర ఈశ్వరుడు హృదయంలో నీకు స్థానం కలిగి, అంటే మనం చేయవలసిన పని మనం శ్రద్ధగా చేస్తా అంటే, ఇష్టాయిష్టాలు లేకుండా చేస్తా అంటే మన హృదయం. ప్రపంచంలో వాడు ఏ మతస్థుడైనా ఏ కులస్థుడైనా హృదయం ఖాళీ అవ్వకపోతే వాడికి ఆత్మజ్ఞానం కలగదు. నువ్వు చేసే పని శాంతిగా చెయ్యి, నువ్వు చేసే పని శాంతిగా చేస్తే ఇతరులు కూడా శాంతి కలగజేస్తారు. కొంతమంది పని విసుగ్గా చేస్తారు, అలా విసిగ్గా చేయకూడదు. నువ్వు చేసే పని శాంతిగా చెయ్యి, ఇష్టంగా చెయ్యి. ఇది కృష్ణుడు చెప్తాడు గీతలో. ఎవడైతే తన తన ఓటాకు వచ్చిన పనిని ఎవడైతే ఇష్టంగా చేస్తున్నాడో, ప్రేమగా చేస్తున్నాడో, శాంతిగా చేస్తున్నాడో, ఇతరుగా చేస్తున్నాడో, శ్రేయస్సు కోరి చేస్తున్నాడు. శ్రేయస్సు అంటే గుర్తొస్తుంది, ఎవడో రాతి ఎవడో ఆఫీసర్ గారు వాళ్ళ మనవరాలను తీసుకొచ్చారు. వాళ్ళు మీ మనవరాల పేరు ఏంటని అడిగాను. శ్రేయ. మా మనవరాలు అందరి శ్రేయస్సు కోరాలని ఆ పేరు పెట్టా, అందరికి ఇతవు కోరాలని ఆ పేరు పెట్టా. సంపదలు ఉన్నా లేకపోయినా శ్రేయస్సు కోరటం దారిద్ర్యం. మనకి సంపదలు ఉన్నా లేకపోయినా, చదువు ఉన్నా లేకపోయినా, ఇతరుల శ్రేయస్సు కోరటంలో దారిద్ర్యం ఎందుకు? అసలు ఇతరులకు మనం చేతితో ఏదైనా సహకారం చేయలేకపోవచ్చు, కానీ ఇతరులు అభివృద్ధిలోకి రావాలి, ఇతరుల శ్రేయస్సులోకి రావాలి, ఇతరులు బాగుపడాలనుకోవటంలో దారిద్ర్యం ఎందుకు? అసలు మనసులో ఎప్పుడు దారిద్ర్యం ఉండకూడదు. మన ఇంట్లో దారిద్ర్యం ఉన్నా మనసులో మనకి దారిద్ర్యం ఉండకూడదు. ఇతరులకు నువ్వు బాగు చేయలేకపోవచ్చు, వాడు బాగుపడాలనే సంకల్పం నీకు దారిద్ర్యం ఎందుకు? అసలు అమ్మాయి పేరు శ్రేయటాల మనవరాల పేరు బ్యూటిఫుల్ నేమ్, వండర్ఫుల్ పేర్లు కూడా షార్ట్ గా ఉండాలి, స్వీట్ గా ఉండాలి. పేరు ఎక్కువ అక్షరాలు ఉండకూడదు. నోటికి నోటికి ఇమ్మడాలి, కంఠం తోటి నిండు కంఠం తోటి అనాలి, నోటితోటి ఆ నోటితోటి అంటానికి బాగుండాలి. పేరు పేరులో ఏముంది అనుకోకూడదు, నోటితోటి అనాలి, నోటితోటి అంటానికి బాగుండాలి, కంఠం తోటి నిండుగా అనాలి. అయితే నీకు నీకు పని కావాలంటే దొరకదు, నీ ఒంటి మీద ఏమైనా పని తప్పదు. ఓకే, సిద్ధాంతం ఏంటంటే నీ పని కావాలంటే దొరకదు, నీ ఒంటి మీద ఏమైనా పని తప్పదు. ఇంకా నీకు రాని పని కూడా నీకెందుకు, ఇంకా వచ్చిన పని మటుకు ఎక్కువగా చెయ్యి, అయితే నీకు మోక్షం వచ్చేస్తుంది. నువ్వు ఎక్కడికో సాధి మోక్షం వెళ్ళటానికి ఎక్కడికి వెళ్ళిపోక్కర్లేదు. ప్రేమగా చెయ్యి, ఇతవగా చెయ్యి, శాంతిగా చెయ్యి, అశాంతిగా చేయొద్దు. నువ్వు శాంతిగా చేస్తంటే నీ శాంతి జ్ఞానాన్ని తీసుకొస్తుంది, నీకు సుఖాన్ని తీసుకొస్తుంది. నువ్వు పనిలో దెయ్యాన్ని చూడకు, పనిలో దేవుణ్ణి చూడు. పనిలో దెయ్యాలను చూడకు, పనిలో దేవుణ్ణి చూసి పని చెయ్యి. పనిలో దేవుని చూడటం నేర్చుకో, నువ్వు దేవుడు అవుతావు. పనిలో పిశాచాన్ని చూడకు, నువ్వు పిశాచం అవుతావు. అంటే నువ్వు పని మానకు, పని ఇంట్లో పని మామూలుగా ఇంట్లో పని నీకేదో రోజు రోజు పని ఉంటుంది కదా, పని నువ్వు చేసుకుంటా ఉండు. నీ మనస్సు మటుకు అన్వేషణలో ఉంచు, నీ చేతులతో పని చేసుకుంటా ఉండు. నీ మనస్సును మటుకి ఈశ్వరాన్వేషణ భగవద్ అన్వేషణలో ఉంచు. మన ఎవరో చెప్తున్నారండి, రాధాకృష్ణ గారు మనకు వేదాంత పుస్తకాలు చాలా రాశారు, మనకు వయసు ప్రశ్న చేశారు, ప్రశ్న చేశారు, అంబాసిడర్ చేశారు రష్యాలో. ఆయన ఇంకో 2 సంవత్సరాలుగా ఆయన చనిపోతారనగా మన హైదరాబాద్ లో నాకు ఎవరో చెప్తున్నారు, రాధాకృష్ణ గారితో నాకు పరిచయం ఒకసారి ఇంటికి వెళ్ళాను చూడటానికి. ఇంటికి వెళ్ళిన వాటికి ట్రాన్సిస్టర్ చేతిలో పెట్టుకుని ఘంటసాల వెంకటేశ్వరరావు పాటలు వింటున్నారు. నేను నవ్వుతా అన్నాను, పాటలు వింటున్నారా రాధాకృష్ణ గారు అని. పుస్తకాలు రాయటం అయిపోయింది, పదవులు చేయటం అయిపోయింది, ఇంక ఈ పాటలు మిగిలి అన్నారట. ఏంటంటే రాధాకృష్ణ గారు ఈ సినిమా పాటలు అని అంటున్నారంటే, అయిపోయింది పుస్తకాలు రాయటం అయిపోయింది, పదవులు చేయటం అయిపోయింది, ఇంక పాటలు మిగిలి అన్నారు. ఏదైనా మళ్ళీ పుస్తకాలు మీరు రిటైర్ అయిపోయారు కదా రాజకీయాల్లో నుంచి, మరి పుస్తకాలు ఏదైనా ఇంకేం పుస్తకాలు రాసినాం ఈ వయసులో? పుస్తకాలు రాయటం కాదు బ్రహ్మచింతన ముఖ్యం. రావటానికి సిద్ధంగా ఉన్నాడు పుస్తకం ఎందుకు? ఆత్మచింతన ముఖ్యం. ఆత్మానుభవం వస్తే కదా జీవించడానికి చావుకి భేదం లేదనే సంగతి ఎప్పుడు తెలిసింది? ఆత్మానుభవం వచ్చిన తర్వాత కదా. నువ్వు మరణించిన తర్వాత వేరుగా ఉంటామో, బతుకున్నప్పుడు వేరుగా ఉన్నామో నీకు అనిపిస్తుంది. నీకు మరణానికి జీవించడానికి మరణానికి ఏది భేదము లేదు, ఇసుమంత ఏది భేదము లేదనే సంగతి నీకు ఎప్పుడు తెలుస్తుంది? శరీరం ఉండగా నీకు బ్రహ్మానుభవం పొందినప్పుడు, ఆత్మానుభవం పొందినప్పుడు తెలుస్తుంది. ఆ బ్రహ్మచింతన లేకుండా, బ్రహ్మ భావన లేకుండా, ఆ ఆత్మచింతన లేకుండా, ఆత్మభావం లేకుండా నీకు అనుభవంలోకి ఎలా వస్తుంది? నాకు కావాల్సింది అది పుస్తకాలు రాయటం. అంటే నీ చేతులు పని మీద ఉంచు, కానీ అన్వేషణ విడిచిపెట్టకు. నీ మనస్సు ఏమో ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచు. నీ మనస్సుని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచు. చేతులు మట్టికి పని చేసుకో, చేతులతో పని చేసుకో. అంతా ఆత్మే, అంతా చైతన్యమే. భాగవతుని ఎందుకు చదవాలంటే భగవంతుడి కంటే మనం భిన్నంగా లేము, భగవంతుడితో భాగమే అని తెలుసుకోవడానికి భాగవతం చదవాలట. సామెత ఉంటుంది, బాగుపడే వాళ్ళందరూ భాగవతం. భాగవతంలో చెప్తాడు, ఎవరైనా నీకు ఏదైనా చెప్తున్నారనుకో విని, మంచిని తీసుకో, చెడుని విడిచిపెట్టు. నీకు అందరూ జ్ఞానం కలగజేసి మాట ఉంటే తీసుకో, అజ్ఞానాన్ని విడిచిపెట్టు. ఎంత సైలెంట్గా వింటున్నావో అంత సైలెంట్గా పెట్టు భాగవతంలో. ఇప్పుడు నేనేదో మీకు ప్రసంగంలో ఏదో ప్రవచనం చెప్తున్నాను అనుకోండి, నేను చెప్పే మాటల్లో మంచి ఉంటే మీరు తీసుకోండి సైలెంట్ గా, చెడు ఉంటే విడిచిపెట్టండి. మీరు తీసుకుంటే మీకు వస్తున్నాం, కానీ మీరు తీసుకోకపోతే మీకు రావటం కాదు. మీరు చెడు మాటలు కూడా మీరు తీసుకుంటున్నారనుకోండి, అంటే మీకు చెడు ఇష్టం ఉన్నారు, మీ లోపల చెడు. భాగవతంలో చెప్తాడు, మీకు మంచి మీరు చెడు మాటలు కూడా మీరు తీసుకుంటున్నారు అనుకోండి, అంటే లోపల మీకు చెడు ఉంది, లోపల మీకు చెడు ఉంది కాబట్టి ఆ చెడు మాటలు తీసుకుంటున్నారు. లోపల మీకు ఆ చెడు లేదు, ఇప్పుడు చెడు మాటలు మీరు తీసుకోరు. మీ లోపల మంచి ఉంటే ఆ మంచి మాటలు తీసుకుంటారు, మీ లోపల చెడ్డు ఉంటే చెడ్డ మాటలు తీసుకుంటారు. ఈ లోపల బయటేం లేదు, అంతా మీ లోపల ఉందని చెప్పడం కోసం భాగవతంలో చెప్తాడు. అది విన్నది కూడా సైలెంట్గా వినండి, విడిచిపెట్టేది సైలెంట్గా విడిచిపెట్టండి, చిరాపరకు తీసుకునేది కూడా సైలెంట్గా. ఏం అప్పుడు అది బాగుపడేవాడు లక్షణం, అది ఎవరి లక్షణం? అలా చేసేవాడికి వాడు భగవంతుడిలో భాగం అవుతాడు. రామాయణంలో చెప్తారు ఏం అపూర్వం, ఇటువంటి కొన్ని కొన్ని అమృతతుల్యమైన మాటలు విన్నాక మన శరీరం చనిపోయినా ఇబ్బందులు కానీ సర్వసాధారణంగా లోకంలో మంచికి చెడ్డకి యుద్ధం జరుగుతూ ఉంటుంది, న్యాయానికి అన్యాయానికి మధ్యన యుద్ధం జరుగుతూ ఉంటుంది లోకంలో జరిగిన సర్వసా. అన్నదమ్ములు ఆస్తులు నాకు కావాలంటే నాకు కావాలని పేచీలు పెంచుకుంటారు. రామాయణంలో నాకు వద్దంటే నాకు వద్దని వాళ్ళ అన్నదమ్ములు పేచీలు పేచీలు పెట్టి. ఇక్కడ ఒక మాట అద్భుతమైన మాట రామాయణంలో వాల్మీకి రచాడు, ఆయన నోట్లోంచి ఆ జ్ఞానం కాదు. ఈ మాటలు విన్నాక శరీరం ఎందుకు మనం ఏం చేసుకుంటాం శరీరం అనిపిస్తుంది, మాట కూడా అమృతం తోడుస్తుంది. రాముడు భరతుడు మాట్లాడుకుంటే ఒక ధర్మానికి అధర్మానికి జరుగుతున్న యుద్ధంలో లేదట్టు, ఒక ధర్మానికి ఇంకో ధర్మానికి, ఒక న్యాయానికి ఇంకో న్యాయానికి జరుగుతున్న యుద్ధం లాగా ఉండట్లు వాల్మీకి. అది వాల్మీకి రాస్తాడు రామాయణంలో. మహాభారతాన్ని రాసి వ్యాసుడు ఏమంటాడంటే ఎక్కడా లేని మంచి మాటలు భారతంలో ఉండొచ్చు కానీ భారతంలో లేని మంచి మాటలు ఎక్కడ దొరకవు. భారతం రాసి అంటాడు వ్యాసుడు ముగింపులో అంటాడు, భారతంలో లేని మంచి మాట మీకు సృష్టిలో ఎక్కడా దొరకదు. ఎక్కడా లేని మంచి మాటలు భారతంలో ఉండొచ్చు కానీ భారతంలో లేని, భారతంలో చెప్పకుండా విడిచిపెట్టిన మంచి మాట మీకు సృష్టిలో ఏ దేశానికైనా ఏ ఖండానికైనా దొరకదు. ఇదే మహాభారతం అంటాడు వ్యాసుడు. లోకంలో లేనిది ఎక్కడైనా ఇందులో ఉండొచ్చు కానీ ఇందులో లేనిది ఎక్కడే లోకంలో లేదు. ఈ మాయల నుంచి బయటపడటానికి ఓ సూత్రం ఉంటుంది, అన్ని శరీరాలు భగవంతుడు, అన్ని పేర్లు ఇంకా మాయ ఉంది. ఈ శరీరాలన్నీ భగవంతుడి, భగవంతుడి ప్రతిరూపాలు, ఈ పేర్లన్నీ భగవంతుడి. అంటే ఇంకా మాయలో మాయలో మనం ఆ భేదబుద్ధిలో పడం, మాయలో పడం. ఈ రూపాలన్నీ భగవంతుడి, ఈ పేర్లు అందరికీ తలో పేరు ఉంటుంది, ఈ పేర్లు కూడా భగవంతుడి పేర్లు అనుకుంటే ఇంక మోహంలో పడే అవకాశం లేదు. మనం కష్టపడి సాధన చేసి చెజించవలసింది, విడిచిపెట్టవలసింది రాగద్వేషం. అంటే మనం పెద్ద సాధన చేసేస్తున్నాం అనుకోండి, రాత్రి పగలు సింహం చాలా బలంగా ఉందనుకోండి, బోన్లోంచి బయటకు రా, సింహం చాలా బలంగా ఉందనుకోండి, బలమైన బోన్లోంచి బయటకు రాగలదా? అలాగే మన సాధన బలం మనకి ఎంత ఉన్నప్పటికీ, సాధన ఎంత చేస్తున్నప్పటికీ రాగద్వేషాలు అనే బోన్లో ఉంటే మనకి బయటకు రాలేము. మనకు స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, జ్ఞానం లేదు, మోక్షం లేదు, శాంతి లేదు. సాధనంతా నిష్ప్రయోజనం. రాగద్వేషాలు లోపల పెట్టుకుని ఏదో సాధన చేసి మనం మోక్షం పొందామంటే ఏంటంటే బోన్లో ఉన్న సింహం బయటకు రావటం కోసం ఆ సింహం ప్రయత్నం చేసి మొదలు పెడితే ఎలా ఉంటుందో. మనం రాగద్వేషాలు విడిచిపెట్టకుండా ఏదో సాధన చేసేస్తున్నాం, ఏదో సాధన చేసేస్తున్నాం, మోక్షం పొందుతాం అనుకోవటం కూడా అన్ని రూపాయలు భగవంతుడి. మీరందరూ భగవంతుడికి తెలియకుండా లోకంలో పుట్టరు, భగవంతుడికి తెలియకుండా మీరు చనిపోరు, భగవంతుడికి తెలియకుండా శరీరానికి పుట్టుకు రాదు, భగవంతుడికి తెలియకుండా మీకు దుఃఖం రాదు, భగవంతుడికి తెలియకుండా మీకు అశాంతి రాదు, భగవంతుడికి తెలియకుండా మీకు శాంతి రాదు, భగవంతుడికి తెలియకుండా మీ జీవితంలో ఏదీ జరగదు. లతా మంగేష్కర్ జరిగేదంతా ప్రారంభం అయ్యా వండర్ఫుల్. దైవ్యదంతా ప్రారంభం అంటారు వేదాంతం పుస్తకాల్లో రమణ మహర్షి గారు వీళ్ళు చెప్పింది, కానీ ప్రారంభం అంటే ప్రారంభం అనే మాట కఠినంగా ఉంది కొంచెం, కాదు కొంచెం కఠినంగా ఉంది. అది లత మంగేష్కర్ అది ఆయన దయ, ఆయన ఎవరు ప్రేమట్టింది, స్వామి ప్రేమట్టింది, స్వామి దయ వండర్ఫుల్. ఈ ఒక్క మాట చాలు ఈ రోజు సబ్జెక్ట్.
అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల.
నాకు కావాల్సింది ఏంటంటే మీరందరూ నా మీద ప్రేమ చూపిస్తున్నారు, ఆ ప్రేమ జ్ఞాపకం పెట్టుకుంటూ శరీరాన్ని. కానీ మీలో ఎవరైనా నన్ను ద్వేషిస్తున్నా, మీలో ఎవరైనా నన్ను ద్వేషిస్తున్నారనుకోండి, ఆ ద్వేషాన్ని నేను మర్చిపోయి మీ నా పట్ల మీకున్న ప్రేమను నేను జ్ఞాపకం పెట్టుకుంటే నా జీవితంలో. కానీ మీలో ఎవరికైనా నా మీద మీకు ఎవరికైనా ద్వేషం ఉంటుంది, నేను మర్చిపోవాలని, మర్చిపోయే శక్తిని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ప్రహ్లాదుడికి ఆ శక్తిని ఇచ్చాడు, భవిష్యత్తు నాకు ఇవ్వబోతున్నాడు. అంటే మీ ద్వేషాన్ని నేను మర్చిపోయి మీ ప్రేమను ఒకటి నేను జ్ఞాపకం పెట్టుకుంటే నేను ధన్యున్నావు. అందరూ ఈ భూమి మీదకి ఒక రోజున రాలేదు, అందరూ ఈ భూమిని విడిచిపెట్టి ఒక రోజున బయటకారు, ఎవరి పద్ధతిలో వారు వెళ్ళిపోతారు. కానీ భగవంతుని ప్రార్థించేది ఏంటంటే నా పట్ల మీకున్న ఆప్యాయతను, నా పట్ల మీకున్న ప్రేమని నేను సదా జ్ఞాపకం చిన్న చేస్తే ఈశ్వరుడు.
నమ శివాయ.
కొంతమంది శివ అనేటప్పటికి పొంగిపోతారు, అది మంగళకరమైన శివ. ఈ శివ అనేటప్పటికి పొంగిపోతారు ఆప్యాయత లోపల వాళ్ళకి. అది అమెరికాలో ఉన్నా మన ఇండియన్స్ కొంతమంది అమెరికాలో ఉంటున్నారు కదా, వాళ్ళు ఒక శివభక్తులు కొంత శివ అనేది అమెరికాలో ఉన్నా సరే ఎంత సంతోషం వచ్చేస్తున్నాం ఆ శివుడు మాట. ఆ శివుడిని తీసుకెళ్లి అమెరికా తీసుకెళ్ళాడు, అటు గుడి కట్టి వాడు చెంబు ఓ చెంబు చూడాడు తలకాయ మీద నీళ్ళు వేసి అంటే అభిషేకం చేయడం అలా ఆనందం అలా సంతృప్తిపడదు. ఎక్కడ అమెరికా అడుగు శివుడు గుడి కట్టడం, అక్కడ శివుడిని పెట్టుకోవటం, నాలుగు చెంబుడు నీళ్ళు పెట్టి వాడు నెత్తి మీద వేయటం, శివుడు నెత్తి మీద ఆనందం మన శివుడు మనుషుడు, వాడికి స్నానం చేయించడం, బట్టలు పెట్టడం, అది వండుకుని అన్నం పెట్టుకెళ్ళి అక్కడ వేడి వేడి అన్నం పెట్టడం, అన్నం వేడిగా ఉంటే విసనకరి పెట్టి చల్లార్చి వేడన్నం పెడితే శివుడికి నోరు కావుతుందేమో మళ్ళీ చల్లారి పెట్టడం. ఇన్ని చెప్పులు పడుతున్నారు అమెరికా. శివ అంటే చాలు, రెండు అక్షరాలు చాలా వాళ్ళకి మోక్షం, కానీ మనకి శుభ్రంగా ఎండిపోయి ఉన్నాం. శివ అంటే చాలు, ఇంకేం అక్కర్లేదు వాళ్ళకి, వేణి నమ శివయ కూడా అక్కర్లేదు వాళ్ళకి, వేదం అక్కర్లేదు, గీత అక్కర్లేదు, శివ ఏదో వాళ్ళ చేతితోటి చెంబుతోటి నీళ్ళు వేసుకోవటం, అన్నం పెట్టడం, బట్టలు కట్టడం, వాళ్ళకి మోక్షం, అంతకంటే ఏం కావాలి? నిత్యం ఏదో రూపంలో మనం స్మరించుకో. పైగా ఇంకోటి చెప్తారు, నాకేది మంచో నాకంటే నీకు ఎక్కువ తెలుసు. భక్తులు చెప్తారు శివుడితోటి, శివ నాకేది మంచిదో నాకంటే నీకెక్కువ బాగా తెలుసు, నాకంటే నువ్వే తెలియనివాడు కదా అంటే నీకే బాధ, నాకంటే తెలివి గలవాడు, నాకంటే వివేకవంతుడు, నాకంటే శాంత చిత్తం గలవాడు. మనం ఎప్పుడు కూడా మంచి, మనం శాంతిగా ఉన్నప్పుడు మంచి విషయాలు స్ఫురిస్తాయి, ఆందోళనగా ఉన్నప్పుడు అశాంతిగా ఉన్నప్పుడు మంచి విషయాలు స్ఫురించు. మీరు ఏదైనా ముఖ్యమైన విషయం ఆలోచించాలనుకోండి, ఆందోళనగా ఉన్నప్పుడు అశాంతిగా ఉన్నప్పుడు ఆలోచించొద్దు. ఎప్పుడైతే మీకు శాంతి చిత్తంగా ఉందో, మీ మనస్సు నిర్మలంగా ఉందో, నిశ్చలంగా ఉందో, మీ బుద్ధి ఎప్పుడైతే సద్బుద్ధిగా ఉందో, అప్పుడు ఆలోచించండి, మంచి నిర్ణయాలు వస్తాయి. అందుకని ఎప్పుడు ఉద్వేగంగా ఉన్నప్పుడు, అశాంతిగా ఉన్నప్పుడు ఏ విషయం ఆలోచించద్దు, శాంతిగా ఉన్నప్పుడు ఆలోచించండి, అన్ని మీకు మంచి నిర్ణయాలకు వస్తారు, బాగుపడతారు, అభివృద్ధిలోకి వస్తారు, భౌతికంగానే ఆధ్యాత్మికంగా. శాంతి.